దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళ్ళలో స్వప్నాల ద్వారా మాట్లాడతాడు. ఇంకా సో దేవుని యొక్క మాట ప్రతి ఒక్కరికి వినే అనుభవం కోసం దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది అని ఒకసారి గమనిద్దాం. ఈరోజు చాలా మందికి దేవుని యొక్క దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న, దేవుడు ఉంటే మాట్లాడాలి కదా అనే ప్రశ్న, మాట్లాడతాడు అని చెప్తే మాకు వినపడాలి కదా అనే ప్రశ్న, వినపడింది నువ్వు గ్రహించలేదు అని అంటే మరి గ్రహించకుండా వినపడకుండా మాట్లాడేస్తే దేవుడు ఎలాగవుతాడు, మాకు అర్థం అవ్వాలి కదా దేవుడు మాట్లాడాడని అనే సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆలోచించండి, ఈ ప్రదేశంలో దేవుని వర్తమానం వింటున్న మీ అందరిలో కూడా ఈ ప్రశ్నలు ఉన్నాయి. దేవుడు మాట్లాడతాడంటే ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతులు మీకు తెలిసిపోయినాయి అన్నట్టుగా ఉంటాయి, కానీ మీకు తెలియదు. నిజంగా తెలిస్తే ఈ పాటికి ఇక్కడ అందరూ మారిపోయి ఉండేవాళ్ళు. ఎందుకు? దేవుని వాక్యము చాలా పరిస్థితులలో మార్చేది, సంపూర్ణంగా పరిస్థితుల్ని సిద్ధపరిచేదని బైబిల్ చెప్తుంది. కాబట్టి 19వ కీర్తన 4 వచనాలను మనం చూసినప్పుడు, కీర్తన 19:1-4, ఆకాశములు దేవుని మహిమను వివరించుచు ఉన్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచు ఉన్నది, పగటికి పగలు బోధ చేసుకుంటుంది, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలుపుచున్నది, వాటికి భాష అయితే లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు, వాటి కొలనులు భూమి మీద అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచు ఉన్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. చూసారా, ఈ కీర్తనలో ప్రధాన గాయకుడు దావీదు పరిశీలించి తన ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాడు. ఏమిటి? ఒక చిన్న మాట గమనించి ముందుకెళ్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచు ఉన్నవి. ఆకాశం అంటే ఇప్పుడు ప్రస్తుత భూమి మీద ఉన్న వాళ్ళకి ఆకాశం ఎక్కడుంది? పైనే కనబడుతుంది, పైన. నిజానికి భూమి పెద్దది, విశాలంగా ఉండడం వల్ల దాని మీద మనం నుంచున్నప్పుడు పైకి కనబడతాం. మరి భూమి రౌండ్ గా ఉండి కిందకి వెళ్ళిపోతే ఆ కిందన కూడా ఆకాశమే ఉంది, కాకపోతే వాడు కూడా పైకే నుంచి వస్తున్నాడు భూమి తిరగడం వల్ల కదా. అందరికి ఆకాశం పైన ఉందన్నట, చుట్టూ ఉంది భూమికి. చుట్టూ ఉన్నదంతా ఏంటది? ఆకాశము అంటారు. ఇది భూమి వేలాడుతూ ఉంది కాబట్టి దాని చుట్టూ ఉన్న ప్రదేశం పైన కానీ కింద కానీ, పైన మాత్రమే కదా, అందుకే ఆకాశములు అని అనేటప్పుడు ప్లూరల్, ఆ ఎక్కువ నంబర్ ఎందుకు వాడతాడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్స్ అనగానే పరలోకము అని అర్థం, స్కైస్ అంటే ఆకాశము అని అర్థం. రెండు పదాలు వాడుతుంటాడు, స్కైస్, హై హెవెన్స్ అని అంటూ ఉంటాడు. రెండింటినీ కూడా ఒకే అర్థంగా తీసుకుంటూ ఉంటాం, మంచిది. చూడండి, ఆకాశంలో ఏమున్నాయి మీరు చూసినప్పుడు? మొట్టమొదట బాగా వెలుగునిచ్చే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు. ఒక్క గ్రహం గతి తప్పితే ఏమవుద్ది? భూమి మీద నుంచి ఒక శాటిలైట్ ని, ఒక రాకెట్ ని, లేక ఏదైనా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు దాని యొక్క వడి, త్వరణము, వేగాన్ని గుర్తించి 1 మిల్లీమీటర్లో 1000వ వంతు కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మిల్లీమీటర్లో 1000వ వంతు కన్సిడర్ చేసి ఆ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని పంపుతారు. దాని ప్రోగ్రామింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక్క 1 మిల్లీమీటర్లో 1000వ వంతు తేడా వచ్చినా దాని వెళుతూ 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 దాని దశ తప్పి ప్రయోగించిన ప్రత్యేక స్థానానికి వెళ్ళదు, అంత పర్ఫెక్ట్ గా దాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. ఒకసారి భూమి మీద ఉన్నటువంటి ఆ పైన నక్షత్రాలు, గ్రహాలు, ఆ సూర్యుడు ఒకే చోట నిలబడి ఒక్కొక్క గ్రహానికి దేవుడు ఏ కక్షనైతే ఇచ్చాడో, ఏ పరిధినైతే ఇచ్చాడో, అవి నిరంతరంగా ఏ రోజు ఆగిపోకుండా నిరాటంకంగా తిరుగుతూనే ఉన్నాయా లేవా? అవి మనకు చెప్తున్నాయంట, మాకివ్వబడిన ప్రదేశం, మాకివ్వబడిన స్థలం, మాకివ్వబడిన పని. మేము మాట తప్పలేదు, గతి తప్పలేదు, సొంత జ్ఞానాన్ని వాడలేదు, మేము ఇలాగే ఉన్నాము అని మనకు నేర్పిస్తున్నాయంట దేవుని గురించి. ఎవరికైనా అర్థమైందా? ఎవరికైనా ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? మరి నువ్వు దేవుని నీకు ఇచ్చిన పద్ధతి ఒకటి ఉంది. భార్య నీకు ఒక పద్ధతి ఉంది, భర్త నీకు ఒక పద్ధతి ఉంది, కుమారుడు నీకు ఒక పద్ధతి ఉంది, ఉద్యోగి నీకు ఒక పద్ధతి ఉంది. నీ రూల్స్ నీకున్నాయి, నీ పద్ధతులు నీకున్నాయి, నీ క్రమాలు నీకున్నాయి, నువ్వు చేయాల్సిన పని, చేయకూడని పని, నీ విధులు నీకున్నాయి. కానీ అవన్నీ దేవునికి లోబడుతున్నాయంట, మనమేమో లోబడట్లేదట. నువ్వు లోబడకపోతే దేవునికి వచ్చే నష్టమేమి లేదు, నువ్వే పోతావు. కానీ అవి లోబడకపోతే వాటికి వచ్చే నష్టం ఉంది, నీకు వచ్చే నష్టం ఉంది. ఒక గ్రహమే గనక తన దిశను మార్చుకున్నాను అని అనుకోండి, ఏమవుద్ది? ప్రపంచ వినాశనం జరిగిపోతుంది. ఒకదాని ఒకటి గుద్దేసుకుని మొత్తం కలిపి గందరగోళం అయిపోయి ప్రళయం వస్తుంది. ఇక మానవుడే కాదు, గ్రహాలే కదా, అన్ని పోతాయి. అవన్నీ గురుత్వాకర్షణ శక్తి గురించినటువంటి సిద్ధాంతాలు ఏమవుతాయంటే, అవి సర్టన్ వెలాసిటీతో అదే స్పీడ్లో వాటి చుట్టూ వాటి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగకపోతే, ఒక్క నిమిషం నేను రెస్ట్ తీసుకుంటానని మీలా కూర్చుని అనుకోండి, ఒక్క నిమిషం నేను చర్చికి వెళ్ళాలని చెప్పి అలిగే అనుకోండి, ఒక్క నిమిషం నేను ప్రార్థన చేయను ఆగే అనుకోండి, వెళ్ళి సూర్యుని పడిపోతాయి, కాలిపోతాయి వెళ్ళి. అవన్నీ సెంటర్ కొలిషన్ అవుతుంది, డైరెక్ట్ గా వెళ్ళి పడిపోతాయి. అది సైన్స్ థియరీ చెప్తుంది. కానీ ఏ రోజు కూడా సూర్యునికి గుడారం వేసినటువంటి దేవుడు లోక దిగంతుల వరకు వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటికి ఏ రకమైన సెన్స్ లాంగ్వేజ్ లేదు. కానీ దేవుడు వాటి అన్నిటికీ చెప్పాడు, రై ఇలాగే తిరగను అన్నాడు. అంతే అంతే, ద ప్రోగ్రామ్ వన్స్ ఇట్ వాస్ డిజైన్డ్, వన్స్ ఇట్ వాస్ ప్రోగ్రామ్డ్, ద ప్రోగ్రామ్ స్టిల్ కంటిన్యూయింగ్. కొన్ని వేల సంవత్సరాలకు సృష్టి ప్రారంభమైన ఆదికాండ మొదటి అధ్యాయంలో నీవు దేవుడు భూమిని ఏలుటకు పగటికి సూర్యుడిని రాత్రికి చంద్రుడిని పెట్టాడు అన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రకమైన పద్ధతిలో అవి ఎలా చేసుకుంటూనే వెళ్తున్నాయి. మరి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి చెప్పండి. అక్కడ ఈ రోజు వచ్చింది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోతే టెక్నాలజీ, ఆ రోజు టెక్నాలజీ లేదు, కానీ దేవుని మాట ఆ రోజు ఉంది, ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందంట. మరి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఇంత ప్రోగ్రామ్ మన జీవితంలోకి వచ్చి ఇంత రక్షణానుభవం నీకు ఇచ్చి నీతో దేవుడు మాట్లాడినప్పుడు ఆకాశాన్ని చూసి కానీ భూమిని చూసి కానీ ప్రకృతిని చూసి కానీ నువ్వు నేర్చుకోకపోతున్నావంటే, నువ్వు వినలేకపోతున్నావంటే, లోబడలేకపోతున్నావంటే, విధేయత చూపలేకపోతున్నావంటే, అంగీకరించలేకపోతున్నావంటే, వాటిని సిద్ధపరచుకోలేకపోతున్నావంటే, ఎంతవరకు ప్రభు నిన్ను తాళుకుంటాడు ఆలోచించండి. ఒకవేళ సూర్యుడే గనక ప్రభు నాకు రెస్ట్ కావాలి, నేను మండిపోను, ఈ అందరు నాకెందుకు, ఎండొస్తే ఏంటి, పోతే నాకేంటి, ప్రజలతో నాకేంటి, భూమి మీద నాకేంటి సంబంధం అని ఒక రెండు నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఏమవుద్ది? మనం ఊహించలేము అవి. మీరు ఊహించడానికి మన మేధస్ సరిపోదు. నష్టాన్ని అంచనా వేయటానికి కానీ పరిస్థితులను ఊహించడానికి కానీ సైన్స్ స్టూడెంట్లకి బుర్ర పగిలిపోద్ది, అంత దారుణం ఉంటుంది. మరి దేవుని యొక్క వాక్యము ఆ రకమైన భద్రత నీకు ఇచ్చి నిన్ను నీ జీవితం పట్ల ఆయనకు ఉన్నటువంటి అనాదికల సంకల్పాలన్నీ నెరవేరుస్తూ నీతో మాట్లాడుకుంటూనే వస్తూ ఉన్న దేవుని స్వరాన్ని మనం ఇంకా బయట నుంచి చూడలేకపోతున్నాం. గమనించండి, ఎవరైతే ప్రకృతి సంబంధమైన సూచక క్రియలను చూచి వారు దేవుని గురించి కనుక అర్థం చేసుకోలేకపోతారో, దేవుని తెలుసుకోలేకపోతారో, వారు దేవుని స్వరాన్ని గుర్తించలేరు. ద బిగినింగ్ ఈజ్ ప్రకృతి స్వరం. చెప్పండి ఒకసారి నోటితో, ప్రకృతి సంబంధమైన ప్రతి స్వరాన్ని నువ్వు గనక గుర్తించలేకపోతే, గమనించలేకపోతే, దేవుని యొక్క స్వరాన్ని నీ జీవితంలో గుర్తించడం కష్టమవుతుంది. సో యూ షుడ్ సెన్స్, ప్రకృతిని బట్టి నువ్వు కొన్ని విషయాలను నేర్చుకోవాలి. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం వివరిస్తుంటే నువ్వు గమనించకపోతే నువ్వే నష్టపోతావు. మేబీ నువ్వు కాలేజీకి వెళ్ళకపోవచ్చు, స్కూల్కి వెళ్ళకపోవచ్చు, యూనివర్సిటీలో పిహెచ్డీ కోసం ప్రయత్నం చేయలేకపోవచ్చు, కానీ ప్రకృతి నీకు చాలా విషయాలు నేర్పిస్తావు. ఉదు తుఫాన్ వచ్చినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. విశాఖపట్నంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రాబోయే ఈ వేసవి కాలాన్ని ఎదుర్కోవడం ఎవడ వల్ల కాదు, ఎందుకనంటే ప్రతి ఆకు ప్రతి చెట్టు పూర్తి స్థాయిలో వేళ్లతో సహా విరిగిపోయి అవి నాశనం అయిపోయాయి, కాబట్టి ఎండలు తట్టుకోలేము అనుకున్నారు. నిన్నటికి మార్చి నెల కంప్లీట్ అయ్యేటప్పటికి 31వ ఇచ్చినటువంటి సైన్సెస్ రికార్డ్ ఏం చెప్తుందో తెలుసా? 100 సంవత్సరాల తర్వాత ద ఫస్ట్ కూలెస్ట్ మార్చ్ ఇన్ కంట్రీ అట. 100 ఏళ్ల తర్వాత మార్చి నెలలో అంత తక్కువ టెంపరేచర్ ఉన్నది ఇప్పుడేనట. ప్రజలందరూ ఏమనుకున్నారు? అది మీ జ్ఞానం. దేవుని జ్ఞానం ఏంటి? ఏ, నేను చెప్తే తప్ప, నేను మాట్లాడితే తప్ప, నా మాటకు లోబడితే తప్ప. మరి ఏమున్నాయి? చెట్లు ఎక్కడ చిగిర్చిపోయినా ఎంత పెద్ద మహావృక్షాల్ని మునిపించేశారు. ఇంకా క్లోనింగ్ అని చెప్పి దాన్ని తీసుకెళ్లి కట్ చేసి వాటికి సిల్వర్ డయాక్సైడ్, సిల్వర్ కాపర్ ఆక్సైడ్ కోటింగ్స్ వేశారు, చిగురు వచ్చేస్తాయి అనుకున్నారు. ఏమొచ్చినాయి? అవి ఈయన చెట్లు బాగా వచ్చినాయి, వేసినాయి ఏమి రాలా. చూడండి, ప్రకృతి దేవుని యొక్క మాటకు లోబడతా ఉంది. ఆయన చెప్పాడు, ఇది తుఫాను పంపిస్తాను, మీరు ఎండిపోండి, మీరు ఇరిగిపోండి అన్నాడు. అవి లోబడ్డాయి. ఒకవేళ మీ ఇంటికే కనుక అలాంటి పరిస్థితి పంపిస్తానంటే ఆర్ యూ రెడీ టు ఫేస్ ఇట్? రెడీ ఉన్నావా? తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో ప్రతి తుఫానుని పంపినప్పుడు, ప్రతి ఎండను పంపినప్పుడు, ప్రతి కాలాన్ని మార్చినప్పుడు ఆయన ఆలోచించాడు. ఒక చెట్టుకు చూపించి చెప్తున్నాడు, ఇదిగో వసంత ఋతువు ప్రారంభమవుతుంది, ఇప్పుడు చిగురుస్తాయి చూడు నా చెట్లు అన్నాడు. అవి చిగురుస్తున్నాయి, వాటిని చూసి నీకు ఆశ పుట్టలేదా? అయ్యే రోజు నువ్వు వాటికి నీరు పెట్టలేదు, ఎండ గురించి ప్రయత్నించలేదు, గొప్పుతోలేదు, ఎరవేయలేదు, కానీ అవి లెగుస్తున్నాయి. అవి వాటిని పోషిస్తున్న దేవుడు వాటిని చూసినప్పుడు నీతో మాట్లాడడానికి ప్రయత్నించేస్తున్నాడని అర్థం చేసుకోలేదా? నేనేమి చేయకుండానే అదిగో అది పోషించబడుతుంది. ఈరోజు నేనేమి చేయక్కర్లేదు, నా ప్రయాసాన్ని దేవుడు చూస్తున్నాడు, నన్ను అభివృద్ధి పరచగలడు, నన్ను చికిత్సగలడని నువ్వెందుకు ఆలోచించలేదు? భక్తుడంతా నీతిమంతుడు ఖర్జూరపు మువ్వులే చికిత్సిస్తున్నారు. ఖర్జూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు ఆ విషయం. ఎడారులో ఒంటరిగా పడున్నప్పుడు ఎవడు తన దగ్గరికి రాలేదు,
కానీ దాని సీజన్ వచ్చింది, దేవుని యొక్క మాటకు లోబడింది, ప్రకృతి ధర్మంలో నుంచి అది ఒక్కసారిగా చీకర్చడం మొదలుపెట్టింది. అప్పుడు అనుకున్నాడు దాదారే, ఎడారిలో ఉన్న నా బ్రతుకు, ఒంటరిగా ఉన్న నా బ్రతుకు, నా కుటుంబాన్ని దాటిపోయిన నా బ్రతుకు, పరిస్థితుల మధ్య పారిపోతున్న నా బ్రతుకు ఒకరోజు చిగురుస్తుంది, ఖర్జూరపులాగా నేను మాత్రం నీతిగానే నిలబడతాను. ప్రకృతిని చూస్తున్నా బోధ చేసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ప్రకృతి రెండు విషయాలను బోధ చేస్తుంది. నెంబర్ వన్, ఆదాము చేసిన తప్పు చెయ్యమని, రెండు, చెయ్యకుండా జాగ్రత్తగా ఉండమని. ఆదాము చేసిన తప్పు ఏంటి? ప్రకృతిలో ఇవ్వడానికి, తినడానికి, అనుభవించడానికి లోకంలో ఉన్న అన్ని చెట్లు ఆయన పేరు పెట్టుకున్నాడు. అన్నిటికీ చప్పట్లు కొట్టి పిలిస్తే ఆ చెట్టు నడుచుకుంటూ వచ్చి ఆయనకు ఆహారం తినేది, ఇచ్చేది. అంతటి సౌలభ్యాన్ని దేవుడు ఇచ్చాడు ఆదాముకి, అవ్వకి. అవకాశం మారింది, పరిస్థితి మారింది, ప్రకృతి నియమానికి వ్యతిరేకంగా వెళ్ళి ఏది వద్దని దేవుడు చెప్పాడో నియమానికి వ్యతిరేకంగా ఆ తప్పు చేయటం వల్ల అది పాపంగా పరిగణించబడింది. ఈరోజు నీ జీవితంలో ప్రకృతిలో దేవుని యొక్క స్వరం వింటున్నావా? నువ్వు తినే ఆహారం దగ్గర నువ్వు పట్టుకునే ప్రతి వస్తువు విషయంలో నువ్వు దేవుని గురించి కార్యం చూడగలుగుతున్నావా? ప్రకృతి సంబంధమైన ప్రతి మనిషి ప్రాథమికంగా ప్రకృతిలో నుంచి దేవుడు మాట్లాడుతున్న మాటను గుర్తించాలి. ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు ప్రారంభమవుతాయి. రోమపత్రిక మొదటి అధ్యాయము, రోమన్స్ 1:19, రోమపత్రిక మొదటి అధ్యాయము 19, Romans 1:19, రోమపత్రిక మొదటి అధ్యాయము 19. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విశిదమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద పరిచయను. ఆల్రెడీ దేవుడు గురించి ఏం చెప్పాలనుకున్నాడు అవన్నీ నీకు చెప్పేశాడు, నీకు తెలియపరిచాడు, నీకు చూపించాడు, అది విశుద్ధపరచబడింది. ఇట్ వాస్ డిక్లార్డ్, ఇట్ వాస్ ఇల్లుస్ట్రేటెడ్, అది నీకు డిఫైన్ చేయబడింది. కానీ నీకు ఈరోజు దేవుడు ఎలా కనపడాలనుకుంటున్నావు? సిలువలో వచ్చి కనపడితేనే యేసు ప్రభు కనపడినట్లు, లేకపోతే తెల్లవారుజాము వచ్చి నీకు 3:30-5:30 మాట్లాడితేనే దేవుడు మాట్లాడినట్టు, కళ్ళొచ్చి రాకు మాతే అని స్వరం వస్తేనే దేవుడు వినపడినట్లు కాదు. ఆల్రెడీ ఆయన చెప్తున్నాడు, దేవుని గురించి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమైంది, అది ఎక్స్ప్లెయిన్ చెయ్యబడింది. అయితే దేవుడు అది వారికి తెలియపరిచాడు, విశుద్ధపరిచాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీతో చెప్తున్నాడు. ఆ దేవుని యొక్క దైవికమైన ప్రతి శక్తి గురించి ఆయన అక్కడ చెప్తున్నాడు. ఏమిటో చూడాం, ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన యొక్క నిత్యమైన శక్తి. అదృశ్య లక్షణం అంటే ఏంటండి? కనబడేదా, కనబడదా? కనపడని, నీ కన్నులతో నువ్వు చూడలేనటువంటివి. అదృశ్యమైన లక్షణం ఏదైనా ఉంది అని అంటే ఆ అదృశ్య లక్షణాలు ఏంటో చూడండి. మొట్టమొదటిగా నిత్యశక్తి, దైవత్వము, రెండు కనపడవు నీకు. దేవుని యొక్క నిజమైన నిత్యమైన శక్తి కనపడదు, రెండోది దైవత్వము నీకు కనపడదు. ఈ రెండు, డివైనిటీ కనపడదు, ద పవర్ ఆఫ్ గాడ్ కనపడదు, ఈ రెండు నువ్వు వెతుక్కోవాల్సిందే, నువ్వు గ్రహించాల్సిందే, నువ్వు పరిశీలించాల్సిందే. ఒకసారి ఆలోచించండి, మీరు గమనించుకోవాల్సినటువంటి ప్రాథమికమైన విషయం మొదటి తోడు చెప్తాను. ఈరోజు తారీఖు ఎంత? 7వ తారీఖు. ఏ నెల? ఏప్రిల్ నెల. ఎన్నో సంవత్సరం. నిన్న తారీఖు ఎంత? 6వ తారీఖు నుంచి 7వ తారీఖు రావడానికి నువ్వు ఏమైనా చేశావా? పొద్దున్న లేసి క్యాలెండర్ తిప్పావు, అంతకుమించి నువ్వు ఏమైనా చేశావా? ఏం చేశారు చెప్పండి, నిన్నటి నుంచి ఈ రోజుకి, ఈ రోజు రావడం కోసం మీరు ఏం చేశారు? ఏం చేశారు? డూ యూ డూ ఎనీథింగ్? ఏం చేసావా నిన్నటి నుంచి ఈ రోజుకి? ఏమైనా మరి నీ ప్రయత్నం లేకుండానే ఒకరోజు దేవుడు తయారు చేశాడే, మరి అది దేవుని శక్తి నీకు కనపడిందా? పొద్దున్న లేచి రొల్లు విడుచుకుని కాఫీ తాగి వంట చేసుకుని తిని మళ్ళీ రొటీన్ లైఫ్, నీకు నిన్నటికి వాళ్ళకి తేడా ఏముంది? కానీ నీకు తెలియకుండానే ఈ రోజుకి ఒక కొత్త ప్రణాళిక దేవుడు రాత్రి వేశాడు. ఈ రోజు టెంపరేచర్ మధ్యాహ్నం 33 డిగ్రీలు ఉండాలని, సాయంత్రానికి 23 ఉండాలని, పొద్దున 14 ఉండాలని, హ్యూమిడిటీ 35% ఉండాలని, మరి ఓవరాల్ గా ఉండాల్సిన ప్రెషర్ ఎంతో ఉండాలని చెప్పి, దట్ ఎవ్రీథింగ్ వాజ్ డిసైన్డ్. దేవుడు ఎంత ఆలోచించాడో చూడండి మీ గురించి, ఇంత చేసి ఈ రోజులోకి నిన్ను పెట్టాడు. నువ్వు విపరీతంగా తిరిగినా, తినినా, పడుకున్నా, ఆనందించినా, సుఖపడ్డా, తిరుగుబాటు చేసినా, ఏ రోజు నీ గురించి ఆయన తీర్పు తెచ్చలేదు. ఓపిక పడుతూనే ఉన్నాడు ఈ రోజు. స్టిల్ ఒక రోజు నీకు ఇచ్చేటప్పుడు ఆయనకున్న ఒకే ఒక ఉద్దేశం, నా ప్రియమైన బిడ్డల్ని నేను తయారు చేశాను కాబట్టి సృష్టికర్త వైపు చూడాలని, నా అదృశ్య శక్తిని గుర్తించాలని, దైవత్వాన్ని వాళ్ళు గుర్తుపట్టి వారు ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రతిరోజు. ఈ రోజు దేవుని స్వరం నీకు ఎక్కడ వినపడింది రానంటే, నీకు నచ్చిన స్వరం వినపడలేదని ఫోన్లు కెలుక్కుంటూనే ఉన్నావు, దీని నుంచి నీకు కావలసిన వాళ్ళతో మాట్లాడలేదని దుఃఖం ఉంది నీకు. కానీ నీ సృష్టికర్తతో మాట్లాడలేనందుకు ఆయన ఎంత బాధపడుతుంటాడు? ఈరోజు నువ్వు ఎంతసేపు ఆయనతో గడిపావు? పొద్దున్న లేచి నీ పనుల మధ్య నువ్వు ఏమైతే చేస్తావో అవన్నీ చేస్తూ నువ్వు ఆయనతో గడపాలి, ఆయనతో ఉండాలి. అది ప్రకృతికి సంబంధించిన విషయం. నువ్వు ఈరోజు ఒక డబ్బాలో చేయి పెట్టినప్పుడు నీకు తెలియకుండా అది తరిగిపోయే శక్తి ఉంది, కానీ అవి తగ్గిపోకుండా దాన్ని కాపాడిన శక్తి కూడా దేవుడు ఉంచాడు. ఆలోచించి ఒకసారి ఎలా జరిగిందో దేవుని వాక్యం చూడండి. ఆ అదృశ్య శక్తి, నిత్య శక్తి, దైవత్వము జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచుచున్నది గనుక వారు నిరర్థులై ఉన్నారు. హెల్ప్లెస్, దే హావ్ నథింగ్ టు డూ ఎనీథింగ్. ఎప్పటి నుంచి ఉన్నాయండి అవి? బయలుపరచబడి చూడండి, ఎప్పటి నుంచి? జగత్తు ఉత్పత్తి ఎప్పుడు? సృష్టి ప్రారంభం ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాలు క్యాలెండర్లో పెట్టుకుంటే, టైంలో పెట్టుకుంటే, సంవత్సరాలు లెక్క పెడితే, ఎన్ని యుగాలు లెక్క పెట్టుకో, ద బిగినింగ్ డే నుంచి ఈ రోజు వరకు దేవుడు తన సృష్టితో నీతో మాట్లాడుతూనే బయలుపరుస్తూనే ఉన్నాడు. దేవుని శక్తి చెప్తున్నాడు, ఆయన నిత్యత్వం గురించి, ఆయన నిత్య శక్తి గురించి నీతో మాట్లాడుతున్నాడు. ఏం గమనిస్తున్నారండి ప్రజలు? ఏం గమనిస్తున్నారు? నా దగ్గర ఒక వీడియో ఉంది, అతను పేరు చెప్పను కానీ తను నేను సబ్సైల్లో కలుసుకున్నాను. అతనితో మాట్లాడినప్పుడు వాడు అన్నాడు, దేవుడు యేసు ప్రభు అన్నాడు. నీకెలా తెలిసింది అన్న? ఎవరు చెప్పారు నీకు అన్నాడు. కొండ అతనండి, యేసు ప్రభు నమ్ముకున్నాడని చెప్పి అతని ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడని చెప్పి ఆ ఏరియా వారు అతని మీద కంప్లైంట్ చేసి తప్పుడు కేసులో నక్సలైట్ ఇన్ఫార్మర్ అని చెప్పి అతన్ని అరెస్ట్ చేసి తన జైలుకి పంపారు. ఫాల్స్ ఎక్యూషన్, 3 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు 2 డెలివరీ కాలేదు అతను. ఎందుకంటే అతను వేరే కోర్టు నుంచి కోర్టు మార్చేస్తా ఉంటారు, అలా ఉంచేశారు. ఆ సబ్సైల్లో తను ఎందుకు నువ్వు ప్రార్థన మానవు అని పోలీసు వాళ్ళందరూ ఇంటరాగేట్ చేస్తూ ఉంటే చెప్పాడు, దేవుడిని నేను తెలుసుకున్నాను, నేను మాన్నాడు. భార్య సపరేట్ గా ఉంది, వేరొక అతనితో వెళ్ళిపోయింది, పిల్లలిద్దరూ సపరేట్ అయిపోయారు, తండ్రి మనసాన్న పడ్డాడు, చౌబతుకులో ఉన్నాడు, వీడిని జైలు నుంచి విడుదల చేయటం లేదు. ఎంత శ్రమలు అవసరమా చెప్పండి? ఒకసారి యేసుప్రభు అక్కర్లేదనుకుంటే అది పంపించేస్తారు. అవి వెళ్ళిపోతే వెళ్ళిపోని, నా పిల్లలు పోతే పోని, నా తండ్రి చచ్చిపో పుట్టినోడు చచ్చిపోక మాట్లాడండి, యేసు ప్రభు నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మా అన్నాడు జైల్లో ఉండి. తప్పుడు కేసు అని తెలుసు. అతనితో వాదించడానికి ఒక అడ్వకేట్ని తీసుకుని వెళ్ళినప్పుడు కూడా వాడు ఒకటే చెప్పాడు, నన్ను యేసు ప్రభు తెలీదు అని నువ్వు నోరుతో మాట్లాడమంటే నాకు నువ్వు ఒక్కరిని వెళ్ళిపోనాడు బయటికి. నేను ఒప్పుకుంటాను నాకు యేసు ప్రభు తెలుసు అంతే. ఏంట్రా నీకు ఎలా తెలుసు, నీకెవరు చెప్పారు ఈ పాటలు ఏంటి, ఈ పద్ధతులు ఏంటి అని అడిగితే వాడు ఒకటే చెప్పాడు, యేసు ప్రభు గురించి ఎవరో చెప్పక్కర్లేదండి, రాత్రి నేను పడుకుని పైకి చూసేటప్పుడు అదంతా చూసినప్పుడు నాకు అర్థమైందండి. ఆ భాష ఇప్పటికీ తెలుగు నేర్చుకుంటున్నాడు. మొన్న పడక బలపం అప్పుకొని ఇంకొక ఖైదీకి ఒక మాస్టర్ గారు ఒక కేసులో అక్కడికి వస్తే ఆయనకి చదువు చెప్పడం బాబు నీకు ఇంటికి వెళ్ళాక చూస్తామని చెప్పాం. అతను నేర్పిస్తున్నాడు అక్షరాలు తెలుగులో, కొరియా అతను. ఏమిటంటే వాడు చెప్తాడు, ఆకాశాన్ని చూశాడంట పడుకొని అడవిలో సాలూరు దాటి పైకి పడుకుని చూసినప్పుడు ఆ నక్షత్రాలన్నీ అవన్నీ చూసి ఒకసారే ఉలిక్కుపడి లేచాడంట. ఎవరు చేశారు అన్నాడంట, ఎవరు పెట్టారు అక్కడ అన్నాడంట. వాళ్ళ నాన్న చూశానడంట, దేవుడు అన్నాడంట. ఏ దేవుడు అన్నాడంట. అప్పటి నుంచి ప్రశ్న ప్రారంభమైంది. వాళ్ళ కర్ర ముక్కలు దేవుళ్ళు ఉంటారు కదా కొండోళ్ళు, వాళ్ళు ఆ కర్రల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క కర్రని పట్టుకుని నువ్వేనా చేసింది అన్నాడంట. వాళ్ళ నాన్న నేనే చెక్కాను రద్ద అని అన్నాడంట. అచ్చా అయితే నువ్వు దేవుడు కాదు, నిన్ను చెక్కితే నువ్వు దేవుడు ఎలాగవుతుంది చెప్పి దాన్ని పడేశాడు. ఇంకా అక్కడ నుంచి మొదలు పెట్టాడండి వేట, ఎవరు చేశారు, ఎవరు చేశారు, దీన్ని ఎవరు చేశారు, కనపడి ఉండాలా, ఎవరు చేశారు, ఇది అంతా అడిగినాడు. దేవుడు అంటున్నారు అందరూ కూడా, దేవుడు ఎవరు తయారు చేశారో అతనికి అర్థం కాలేదు. కానీ ఒకరోజు తను కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానిస్తున్నాడంట. ఎవరో చేశారు అన్న విషయం అందరూ చెప్తున్నారు కానీ ఎవరు చేశారో చెప్పట్లేదు, నాకు ఎవరైనా కనపడితే మాట్లాడితే బాగున్నా అన్నప్పుడు అతనికి చెవుల్లో స్వరం విన్నాడండి, సృష్టికర్తను నేను, నిన్ను తయారు చేసిన వాడిని నీ తల్లి గర్భంలో పెండంగా ఉండేటప్పుడు ఏర్పాటు చేసింది నేనే అనే స్వరం విన్న వెంటనే అది ఎవరు అని అడిగితే యేసు అనే స్వరం వినపడిందంట. నేను యేసు అని అంతే, ఇంకా నన్ను ఎవరు మాట్లాడండి అన్నాడు. ఒకరోజు వస్తాడు చర్చికి తీసుకొస్తాను విడుదలయ్యాక. అతని జీవితంలో చెప్పే విషయం ఏంటంటే, ప్రకృతి నాకు నేర్పించింది ప్రభు ఎవరో, కాలము నాకు నేర్పించింది ప్రభు కొరకు బతకాలని, శ్రమలు నాకు ఈ పరిస్థితుల మధ్య నేను వెనక్కి వెళ్తే నా పరిస్థితులు ఆనందించగలిగే ఉంటాయి, నాకు అవక్కర్లేదు, నాకు దేవునితో నాకు ఉండేటువంటి ఆ అదృశ్యమైన శక్తి మనుషులకు కనపడింది, నాకు కనపడింది, అది ప్రత్యక్షపరచబడింది, అది నేను గమనిస్తున్నానని చెప్తున్నాడు. ఎంతమంది నీ ఇంట్లో పొద్దున లేచిన వెంటనే ఏ వస్తువును చూసినా దానిలో దైవత్వం నీకు కనపడింది? హిందువులు దాన్ని తెలియక సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టారు, సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టము అనగా ప్రకృతిలో ఉన్న వాటిని, చెట్లని, పొట్లని, వాళ్ళ దండాలతో పెట్టేసుకుని పూజించుకోవడం మొదలుపెట్టారు. ఈ రోజు నీ జీవితంలో ప్రతి ప్రకృతి సంబంధమైన పొద్దున లేచినప్పటి నుంచి ఏ వస్తువు చూస్తే ఆ వస్తువులో దేవుడు నీతో ఏదో ఒక విషయం మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడుతున్నాడా, గమనిస్తున్నావా? మూడో విషయం చెప్తాను. ఆయన అంటున్నాడు ఈరోజు, నువ్వు ఎంత శ్రద్ధగా వింటావో దానిని బట్టి కొన్ని విషయాలు ఆధారపడతాయి. అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి, క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకున్నారా? కళ్ళు తెరవండి. ఏమైంది? శబ్దం వచ్చింది. ఏం శబ్దం అది? ఒకటా రెండా? ఒకటి రెండు సార్లు కాదా? రెండు కాయిన్స్ పడ్డాయి. రెండు పడ్డాయి. సో మీకు ఏం చేస్తానో చెప్పలేదు కాబట్టి ఏమవుద్దో అని మీరు వినలేదు, కానీ విన్నారు కాబట్టి ఏదో జరిగిందని మీకు అర్థమైంది. ఒక శబ్దం మీకు అర్థమైంది. కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవండి. ఎవరు పిలిచారు? ఏమైంది? ఏమి విన్నారు మీరు? మమ్మీ అనే పదం విన్నారు. ఎవరు పిలుచుంటారు? ఇక్కడ నలుగురు ఐదుగురు ఉన్నారు. కాదు, ఈ బాబు ఈ బాబు ఈ బాబు ఆ బాబు ఆ బాబు. మీకు వినపడింది మాత్రం మమ్మీ. కానీ ఆ స్వరము ఎవరబ్బాయో మొత్తానికి పిలిచాడు, వినపడింది. ఏ అబ్బాయి పిలిచాడో వాళ్ళ అమ్మ గుర్తుపట్టగలిగిందా లేదా? ఎవరు పిలిచారు మీలో? ఎవరు పిలిచారు రచయితని? ఎవరు పిలిచారు మీలో? చెయ్యి పైకెత్తు. తను పిలిచాడు, తన తల్లి అక్కడుంది. నేను అమ్మాయి వైపు అన్నా అని అడిగితే కాదంది. అనుకున్నారు కానీ చెప్పలేదు. మరి ఏం జరిగిందో చెప్పనా? ఒక స్వరం వచ్చినప్పుడు ఎవరైతే దాని కొరకు చెవులు తెరుచుకుని వింటారో వాళ్లే గ్రహిస్తారు. దైవ స్వరము నేటికి నీకు అంత సమీపంగా, అంత దగ్గరగా నీ చెవులలో మాట్లాడుతూ స్పష్టంగా స్పష్టంగా మాట్లాడుతూనే ఉంది. అన్యాయం చేసే దేవుడు కాదు. సృష్టికర్త తన గురించి నీతో చెప్పాలనుకునేటప్పుడు నీకేదో రహస్యంగా చెప్పాలనుకోడు, ఎవరికి తెలియకుండా మాట్లాడేద్దాం అనుకోడు, నువ్వు ఒక్కదానిగా వినాలని కోరుకోడు. అలా అనుకుంటే ఆయన స్వార్థపరుడు అవుతాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడాలని, ప్రతి ఒక్కరితో ముచ్చటించాలని, ప్రతి పరిస్థితులతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఒక పిల్లవాడు ఆ స్వరం మాట్లాడినప్పుడు, పిలిచినప్పుడు ఆ పదం ఎంత దగ్గరగా రీచ్ అవుతుందో వెంటనే ఆ తల్లి నిద్రపోతున్న సైతే ఆ రేచి రెస్పాండ్ అవుద్దా లేదా? ఈరోజు నీవు కూడా దేవుని యొక్క స్వరాన్ని ఏ స్థాయిలో వినడానికి ఎంత ఎక్కువగా, హౌ వెల్ యూ డూ అనే దాని మీదే ఆధారపడుతుంది. ఒకసారి చూద్దాం, 8:3 Psalm 8:3 కీర్తన 8:3 నీ చేతి పని అయినా నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు. అసలు వాడు ఏ పాటి వాడు? అసలు ఎలాంటి వాడు అసలు? ఒకసారి చూడండి, ఆయన చేతి పైన ఆకాశములు, కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూస్తే మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి అసలు దేవుడు ఎలాంటి ఆలోచిస్తే? సృష్టి చూస్తే ఎంత పెద్దదండి, హౌ బిగ్ ఇట్ ఈస్. అసలు ఒక్కొక్క గ్రహం, ఒక్కొక్క నక్షత్రం, ఒక్కొక్క ఆ ఎక్లిప్స్, నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ చంద్రగ్రహణం చూస్తే చాలా మందికి ఇదేంటి ఇలాంటి జరుగుతాయా అంటే మనుషులు కనిపెట్టారు కాబట్టి ఇదేది ఇలా జరిగింది, దీని నేను దాని మీద పడింది, అందువల్ల ఇది ఇలా పరావర్తన చెందిందని చెప్పారు. బట్ ఇదంతా ప్రకృతిలో ఒక ఆశ్చర్యకరమైన విషయమే. మనుషులు జ్ఞానాన్ని బట్టి పాఠాలను లెక్క పద్ధతుల్ని లెక్కల్ని వేసుకుని చూసుకున్నప్పటికీ కూడా సృష్టిని చూసినప్పుడు ఎంత గొప్ప అద్భుతమైనప్పుడు అసలు నేను ఎంతున్నాను సృష్టిలో, నా పాత్ర ఎంత, నా రోల్ ఎంత. ఇప్పుడు మానవ జాతికి సేవల లోకం ఎంత పెద్దది, సేవల లోకం సేవలు పెద్దదో చిన్నదా, ఒక్కడిగేస్తే నీ కింద 1000 సేవలు చంపగలవు రెండు కాళ్ళ కింద కలిపి, అంత పుట్టను చంపేసేయచ్చు, నాశనం చేసేయచ్చు. అసలు దేవుని సృష్టి చేసిన ఆ సృష్టిలో నుంచి ఒకసారి చూస్తే మనుషులు ఎంత పోడండి, ఎంత చిన్నవాడండి. ఈరోజు నీ ఆకలి ఆయనకు తెలుసు, నువ్వు నిద్రపోయేటప్పుడు కాపలా కాయటానికి ఆయన రెడీగా ఉన్నాడు ఆయన తెలుసు, నువ్వు నడిచేటప్పుడు పాదము జారిపోకుండా ఎత్తి పట్టుకోవడానికి ఆయన నిన్ను చూశాడు. నీకేం కావాలో ఆ పరిస్థితుల గురించి ముందుగానే విచారించి రేపటి దినం గురించి దాని గురించి ఆలోచించి నువ్వు మాత్రం చింతించకని నిన్ను ధైర్యపరచాలని చూస్తున్నాడు. నీ పాపములు నిన్ను విమోచించడానికి ఆయన కుమారుడిని పంపి రక్షించాడు. ఏం చేశాడు ఒకసారి ఆలోచించండి, నిన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏమైనా ఉందా? హౌ గ్రేట్ ద గాడ్స్ హ్యాండ్ వాస్. రోజు కొంతమంది అడుగుతారు, పాస్టర్ గారు మీరు కానుకలు తీసుకోవట్లేదు, మాకు దీవెనలు ఆపేస్తున్నారని. నీ దీవెనలు ఆపే శక్తి నాకు లేదురా బాబు, ఎందుకంటే మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి పాస్టర్ అయిపోతాడు, మొత్తం ఆశీర్వదించాల్సినాడు ఎవరు, దేవుడే. కానీ నాకు నాకు ఒక సూత్రం తెలుసు, ఏంటో తెలుసా, నేను ఎప్పుడు డబ్బులు అడగను కానీ తీసుకోనని ఎవరికి చెప్పలా, అడగను. బైబిల్ చెప్పిన పద్ధతి అదే, ఇవ్వమని మీకు చెప్పింది, తీసుకోమని నాకు చెప్పింది, అడుక్కోమని నాకు చెప్పలేదు కాబట్టి నేను అడుక్కోను, ఆ అకౌంట్ నెంబర్లు ఇవ్వక్కర్లేదు. విషయం ఏంటో తెలుసా, తప్పేంటో తెలుసా, ఎవరు నువ్వు నిలబడు చూడండి, ఇక్కడ పాస్టర్ మెజిషన్ల గారు ఉన్నారు, రెండు చేతులు పెట్టు, ఇలా 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 పెట్టు. ఈ రెండు పెద్ద చేతులతో ఎన్ని లక్షల రూపాయలు తేగలడు చెప్పండి, సుమారు నెంబర్ చెప్పండి, ఒక 50 ఒక 1 కోటి రూపాయలు పట్టుకోగలడా? ఈ రెండు చేతులు ఇప్పుడు మీ చేతులు అనుకోండి, నేను నాకు ఎప్పుడైనా దేవుడు ఒక అవకాశం ఇస్తే ఏడిసే వాళ్ళని పిలిచి నీ రెండు చేతులు షాపు ఇక్కడ ఇస్తాను నీకు, ఎంత పట్టుకుంటే అంత నీకని చెప్తాను. రెండు చేతులు సపరేట్ గా కాదు, ఎలా పట్టుకోవడం కాదు, రెండు చేతులు దోషంలో పట్టుకోవాలి. నువ్వు ఎంత పట్టుకుంటే అంత నువ్వు పట్టుకెళ్ళిపోవచ్చు అని చెప్తాను. ఎంత పట్టుకోగలడు మాక్సిమం, చేయలేనా నీ చేయలు చిన్న రోజుని, మాక్సిమం లెక్కేసి చూడండి, మీరు ఎప్పుడైనా ఎంత ఈ దోషులతో మీరు ఎంత పట్టుకోరు, 1 కోటి రూపాయలు పట్టుకోగలరా? చెక్కు కాదు క్యాష్, అక్షర రూపాల్లో కాదు డైరెక్ట్ డబ్బు పట్టలేరు కదా, పట్టుకోవచ్చు, బాగా కష్టపడితే పట్టుకోవచ్చు, జారిపోకుండా సర్కస్ బ్యాలెన్స్ వేసి రెండు చాపి జాగ్రత్తగా విడవ తీసి అలా అలా పెట్టి పట్టుకోవచ్చు. ఓకే 1 కోటి రూపాయలు. ఒకసారి ఈ జాన ఎలా అన్న, ఇలాను జాన పెట్టు, జాన ఈ ఏలు ఇది మూసే, ఇది ఒక జాన, లేకపోతే పెద్దది ఇది కదా ఈ జాన. మనం ఇలా కొలుస్తాం కదా చిన్నప్పుడు జానలు, ఆకాశాన్ని కూర్చో, ఆకాశాన్ని అంట ఆయన ఎలా లెక్కేశాడు తెలుసా, మీ జాన ఎంత ఉంది లెక్కే, నాకేస్తారు నిన్ను రోజులు లెక్కేస్తారు, మీ జీవితం సరిపోదు. అంతరిక్షంలో వదిలితే గాలిలో ఉంటారు తప్ప కొలవరు. ఏ త్రాసులో పర్వతాలు చూశాడంట, రుచికొండ ఎంత ఉండాలో ఆయన లెక్కెట్టాడు. నువ్వు కొండలు తెరగొట్టేసి నేషనల్ హైవే కట్టేసినా ఆ ఎనకాతలు తూర్పు కనుగోలు ఒకటి పెట్టేశాడు. సముద్రపులో నీటిని పురుషుట్టుతో తన జలములను కొలిచిన వాడేవాడు, ఇలా పెట్టుకుని హిందూ మహాసముద్రంలో ఇన్ని, పసిఫిక్ మహాసముద్రంలో ఇన్ని, ఇది బంగాళాఖాతంలో ఇన్ని, ఆర్కిటిక్ లో ఇన్ని అని చేతులతో కోల్చాడంట. ఏంటి ఏంటి గుప్పిళ్ళని, మున్సిపాలిటీ వాడు రోజుకి 5 దోసులు నీళ్ళు అన్నాడు అనుకోండి, మీకు మీ ఇంటికి వచ్చే నీళ్లు 5 దోసులు అంటే ఎంత జాగ్రత్త పడతారు, దోసులు చొక్క బోనేస్తారా, 5 ఎలా దాచి పెట్టుకుంటారు. ఆయన ఎల్లి ఎన్ని లెక్క పెట్టాడు చూడండి ఒకసారి, ఇప్పుడు చెప్పండి ఆయన చెయ్యి ఎలా ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోవడం నేర్చుకుంటే మీ చేతులు చూస్తానా, మనుషుల చేతులు ఎంత ఉన్నాయి, నువ్వు ఇస్తే 1 కోటి ఇవ్వగలవు. ఆయన ఇస్తే ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ప్రకృతిని సృష్టించిన దేవుడు, శాసించి దాన్ని లెక్క వేసి కొలిచి గీతలు గీసిన దేవుడు, సముద్రపు పొలిగారులు నిర్ణయించిన చేతి హస్తము, కొండలని వైశాల్యాన్ని చూసిన దేవుడు, ఇంత పర్ఫెక్ట్ గా నీతో ఉంటే నువ్వు ఆయన్ని గుర్తుపట్టినప్పుడు ఏ రోజు కరువుతో ఉండవో. హల్లెలూయా. ఆయన ఆయన దృష్టి నీ మీద ఉంది, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించలేకపోవటం వల్ల నేటికి నీ జీవితంలో అభద్రత భావము, కష్టము, నష్టము, వేదన, దుఃఖము ఏడుస్తున్నావు. ఈరోజు ఆ సృష్టికర్త స్వరాన్ని గుర్తించు. ఆయన నేను తయారు చేసినప్పుడు అది చూస్తే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పాటు వాడివి ప్రభువా, నాతో నువ్వు అన్ని చేస్తున్నావు. ఆలోచించండి, నువ్వు ఉదయం లేచేటప్పటికి టెంపరేచర్ని తయారు చేసి వాతావరణాన్ని సరిగ్గా పెట్టాడు. నీ కొరకు వర్షాకాలం వర్షాన్ని పంపి నీకు ఆహారాన్ని ముందుగానే తయారు చేసి పెడుతున్నాడు. ఎవడెవడలో నిద్రపోనివ్వకుండా రాత్రల్లా లారీలు తోలించి తెల్లారేపాటికి నీ రేషన్ సరుకులు నీ ఇంట్లోకి వచ్చేలాగా చేశాడు. డిపార్ట్మెంట్ షాపుల్లో కాబట్టి వాడికి ఒక రూపాయి ఆశ చూపించి రాత్రంతా కష్టపడేలాగా సామాన్లు చెరిగి నీకు తయారు చేసి పెట్టించాడు. నువ్వు ఇంట్లో కూర్చుని క్రెడిట్ కార్డుతో స్వైప్ చేసుకుని ఈరోజు ఆనందిస్తున్నావు అంటే వెనక ఎంత మందిని నిద్రపోనివ్వకుండా దేవుడు పెట్టాడు. చూడు, ఆయన చూసి చూడు. ఈరోజు రైతు బజార్కి వెళ్ళి నువ్వు బజార్లో కొనుక్కుని ఒక 100 రూపాయలతో సరుకులు తీసుకొచ్చి ఇంట్లో కూరనుకుంటున్నావంటే ఆ మిరపకాయలు పండించిన గుంటూరు రైతు ఎక్కడున్నాడో చూడు. అక్కడ నుంచి ఈ రోజు నీ ఇంటికి తీసుకొచ్చిన బస్సులో వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ వరకు నీకు పనులే. ఎంత కార్యాలు చేశాడో చూడు. తెల్లవారేపాటికి నీ ఇంటికి వచ్చి ఇదిగో కరివేపాక నడిచింది, దాన్ని నిద్రపోనివ్వకుండా ఏ ఊరుకో వెళ్ళి దాన్ని కొనుక్కుని దాన్ని నెత్తి మీద పెట్టుకుని నీ గుమ్మం దగ్గరికి తీసుకొచ్చేలాగా నీకు ఆహారాన్ని పంపాడు. చూడు ఆయన అర్థం. నువ్వేమి చదువుతున్నావో, నీ దగ్గరికి వచ్చిన ఒక పుస్తకం దగ్గర నుంచి నువ్వు అనుభవిస్తున్న ఒక సంతోషం వరకు సమస్తం వెనక దేవుడు నీతో ఎంత ఆలోచిస్తున్నాడో చూడు. జ్ఞాపకం చేసుకోవడానికి ఏపాటుడండి మని ఏపాటుడు మనిషి. దేవుడు లేడని వితండవాదాలు చేసినా, దేవుడు ఎక్కడున్నాడని ఆర్గ్యుమెంట్లు చేసినా, దేవుడు లేడని సవాలు చేసి తొలగొట్టినా ఏమీ మాట్లాడకుండా నీ గురించి తను పని చేసుకుంటూనే వెళ్తున్నాడు. ఓ ప్రదేశం నుంచి ఓ ప్రదేశం నువ్వు నడిచావంటే దాని గురించినటువంటి ఎక్కడో గల్ఫ్ లో ఉన్నటువంటి భూమి కింద భాగంలో రాతి పొరలో దక్కున క్రూడ్ ఆయిల్ ని బయటికి తీసి దాన్ని రిఫైన్ చేసి దాన్ని పెట్రోల్ గా మార్చి డీజిల్ గా మార్చి నీ ఇంటికి వచ్చేంత వరకు దాని గురించి ప్రయత్నం చేస్తూ ప్రమాదాలు జరుగుతున్నా నిన్ను తన దృష్టిలో పెట్టుకుని నీవు సుఖపడాలని నీ దగ్గరకు శక్తివంతమైన వేగవంతమైన వాహనాన్ని నీకిచ్చి నీకు ఆలోచన జ్ఞానము తెలివి వివేచన చురుకుతనము రక్షించడానికి అన్ని ప్రణాళికలు నీ పక్కన పెట్టి దేవదూతల పరిచయనిచ్చి నీ ప్రయాణంలో ప్రతి అడుగు భద్రతగా నడిపిస్తున్న దేవుడు చూడు. వాట్ ఇస్ హిస్ హ్యాండ్, వాట్ ఇస్ హిస్ గ్రేస్ ఆఫ్ యూ. నువ్వు ఏ పాటి వాడు అసలు నిన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మంచిదానివైనా, పరిశుద్ధుడివనా, నీతి నీలో ఉందనా, యథార్థత ఉందా? ఈ రోజు విని రేపు మానేసి, ఈ రోజు మాట్లాడి రేపు చీ అని, ఈ రోజు దేవుడితో ఉన్నానని రేపు మానిపోయే నీ మానవ మనుషులతో ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటుడండి? హౌ ద గాడ్స్ ప్లాన్. ఎంతో పర్ఫెక్ట్ గా మనుషులు రోగాలతో చచ్చిపోవాలి, ప్రాణాలు పోయే జబ్బులు ప్రాణాంతకమైన పరిస్థితులు వస్తున్నాయి, ఒక పక్క మనుషులు చనిపోతున్నారు, ఒక పక్క సైంటిస్టులు జ్ఞానం ఇచ్చే టీకాలు వైరస్లు వాటన్నిటికీ కావాల్సిన ఎయిడ్స్ ఫిజికల్ మెడికల్ అన్ని ఎక్విప్మెంట్ ని తయారు చేసుకుంటూ వస్తున్నాడు. ఏమిటి మనుషులు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు వాడు? ఈరోజు నీకు దేవుని మీద ఆ హృదయం ఉందా? డూ యూ హ్యావ్ దట్ సాఫ్ట్ కార్నర్ విత్ గాడ్? అయ్యో నా దేవుడు గురించి, నా దేవుడు నా గురించి ఇంత ఆలోచిస్తున్నాడా? ఈ రోజు నేను కట్టుకున్నాడు ఆ బట్ట, నా మనాన్ని సిగ్గుని కప్పడం మాత్రమే కాదు, దీని గురించి కొన్ని వేల మంది పరిశ్రమల మధ్య కష్టపడుతూ దివారాత్రులు కష్టపడుతూ నీ దగ్గరికి నీకు ఒంటి మీదకి వస్త్రాన్ని ఇచ్చారు. కుట్టిన టైలర్ దగ్గర నుంచి తయారు చేసిన గుండి కంపెనీ వరకు ప్రతి ఒక్కరూ నీ గురించి ప్రయాసపడ్డాడు. ఆడెవడు ఎందుకు పడ్డాడో తెలియదు. వాడందరికీ ఆశ ఏంటంటే నాకు ఉద్యోగం ఉంది అనే ఆశ. ఆ ఒక్క ఆశలో వాడిని బతికించి ఈరోజు నిన్ను సిగ్గుపరచకుండా మానవులందరికీ దేవుడు తిని బట్టని ఇస్తున్నాడంటే హౌ గ్రేట్ గాడ్ ఈస్. నీ గురించి జ్ఞాపకం చేసుకోవటానికి ఏపాటి వాడు నువ్వు? నీలో ఏముంది? ఏముంది? తిరుగుబాటు తప్ప, వ్యతిరేకత తప్ప, నీ ఇష్టానుసారం జీవించడానికి స్వచ్ఛత్వం తప్ప నీ దగ్గర ఏముంది? దేవుని గురించి ఆయన కొరకు ప్రాణం పెట్టావా? ఆయన కొరకు నువ్వేమైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేశావా? ఏమీ చేయకపోయినా నీ నుంచి ఏమీ అడగలేదా ఆయన? నీ మీద నిందలు వేయటానికి ఆయన దగ్గర చాలా ఉన్నాయి, కానీ ఆయన ఏ రోజు నిన్నటి దినం మర్చిపోయాను అన్నాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు చేసిన అకృత్యాలు, రాక్షసత్వాలు, అనీతి, నీ లోకంలో ఉన్న స్వభావ రీత్యా మనిషి యొక్క హృదయంలో నుంచి చేసిన ప్రతి పాపాన్ని మర్చిపోయానని చెప్పాడండి. నా వీపు వెనక వేసేసుకున్నాను, సముద్ర కత్తలో పడేశాను, ఈ రోజు గురించి నేను ఆలోచిస్తున్నాను, నిన్నటి గురించి కాదంటున్నాడు ఆయన. ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు నీ జ్ఞాపక పొరల్లో క్షమించని మనుషులు ఎంతమంది ఉన్నారు? శత్రువులు ఎంతమంది ఉన్నారు? ఇంటిలో చూసి ముఖం మీద ముఖం చూసుకుని ముఖం తిప్పుకోవడానికి నీ మనసులో ఎన్ని ప్రయత్నాలు జరిగాయి? అదే పనులు చేసినట్లు ముఖం ఆయన తిప్పితే, ముఖము మరుగు చేస్తే ఆకాశ పక్షులు కలత చెందుతాయి, సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు వేదన చెందుతాయని బైబిల్ చెప్తుంది. ఈరోజు నువ్వు ఎంత వాడవండి, నిన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిన పని ఏంటండి? ఏముంది నీలో గొప్పతనం? ఏముంది నీలో? ఈరోజు నీ హృదయంతో నువ్వు చెప్పాలి, ఏ మంచి లేని, ఏ గొప్పతనం లేని, ఏ పరిపూర్ణత లేని అపరిపూర్ణుడైన నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. అందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితం పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఒకసారి చూడు. ద టెక్నాలజీ, ద నాలెడ్జ్, ద విజ్డమ్, ఈరోజు నువ్వు వెతుక్కుంటున్నటువంటి భాష, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మానవులకు అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయటానికి సిద్ధంగా. 104 కీర్తన, 7104, ఆయన నీతో మాట్లాడుతున్న మాటలు నువ్వు గుర్తించలేదని ఆయన ద్వేషం, ఆయన బాధ తప్ప ఏమీ లేదు. వింటావు, వింటున్నట్టే ఉంటావు, దాన్ని నమ్మవు, దాన్ని చెయ్యవు. 104:24 104:24 వచ్చిన యెహోవా నీ కార్యములు ఎన్ని విధాలుగా ఉన్నవి, జ్ఞానము చేత నీ వాటిని నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. నీవు కలుగు చేసిన వాటితో భూమి. అయ్యా ఈ ఎత్తని ఏంటో తెలుసా, నువ్వు నువ్వు కలుగు చేసావు. ఈరోజు ఈ చక్క ఈ ప్రదేశంలోకి రావాలి అంటే ముందుగానే ఆదాముకు ముందుగానే దీన్ని తయారు చేసి పెట్టాడు. ఆయన చేసింది ఏది భూమి మీద నువ్వు చూసినా అదంతా దేవుడు తయారు చేసి పెట్టింది. దానికి రూపాలు మార్చావు, పేర్లు మార్చావు, స్థితిని మార్చావే తప్ప సమస్తము దేవుడు ముందుగా తయారు చేసినవి. ఆలోచించి ఎంత గొప్పగా నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. అన్నీ మేడ్ రెడీ, అన్నీ మేడ్ రెడీ. ఈరోజు ఎక్కడైనా వెళ్తే ఏదైనా ఒక బంగారు వస్తువునో, ఏదో ఒక నగనో, లేకపోతే ఒక బహుమానో, ఏదైనా ఒక అమేజింగ్ థింగ్ ని నువ్వు చూస్తే నువ్వు పొందుకునేటప్పుడు ఎంతో ఆనందిస్తావు, ఓ నాకు ఇది ఇచ్చాడు దేవుడు అని. కానీ దానిలో ఉన్న ప్రతి వస్తువు భూమిలో నింపబడడానికి ఆయన చేతి పనులతో తయారు చేయబడ్డాయి. విత్ హిస్ ఓన్ లగ్జరియస్ హ్యాండ్ అన్ని విషయాలు ఆలోచించింది ఆయన చెయ్యి. ఈరోజు నీ లిమిట్ ఎంత, నీ ఆలోచన, నీ మేధస్సు ఎంత, నీ సామర్థ్యం ఎంత, నువ్వు చేయడానికి చేయగలిగినంత నీ కెపాసిటీ ఎంత ఉంది నీలో, ఎన్ని చేశాడో చూసావా. ఈ రోజు నువ్వెవరైనా నీ చేతి పనిని బట్టి అచ్చయపడితే, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను గొప్ప అనుకుంటే, నేను నా అంతటి వాడు లేడని నా చదువును బట్టి, నా తెలివితేటలు బట్టి, మేధస్సును బట్టి నువ్వు అనుకుంటే, ఓ యు వెర్రివాడా, సృష్టి యావత్తు భూమి యావత్తు ఆయన చేతి పనులతో నిండి ఉందని గమనించు. గమనించి నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? 25 చూడండి, ఇదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేనని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి. అబ్బబ్బబ్బబ్బా, చిన్నవి. ఈ రోజుకి ద సీక్రెట్ ఆఫ్ ద సీ ఎవడు కనుక్కోలేకపోయాడు, బికాస్ దట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ గాడ్, దేవుడు తయారు చేశాడు. ఈరోజు సముద్ర ఉత్పత్తుల విషయంలో దేవుడు ఎంత అద్భుతం ఆలోచన చేశాడు చూరా. నోవహుని పిలిచినప్పుడు, నోవహు నీ ఓడను తయారు చేసుకో, నీ ఓడలో 2 జంతువులు వస్తాయి నీ దగ్గరికి, 2 చొప్పున 4, అంటే ఒక్కొక్క ఒక జాతి 4, 2 మగవి 2 ఆడవి 4 వస్తాయి. ఎవ్రీ పేర్లు తీసుకో, సంతానానికి ఇన్ఫర్టిలిటీ లేకుండా ఫెర్టిలిటీ ఉండడానికి కావలసినట్లుగా దేవుడు 2 వాటిని తీసుకొచ్చాడు. ఒక కుటుంబం ఒక 2 పెట్టాడు అనుకోండి, మేల్ ఫీమేల్ మాత్రమే పెట్టాడు అనుకోండి, ఒకవేళ వాటికి సంతాన సామర్థ్యాన్ని కలిగించే శక్తి లేకపోయి ఉంటే ప్రకృతి రీత్యా లేదు, మరి లోపల ఉన్నటువంటి జీవవైవిధ్యాన్ని బట్టి ఒకటి చచ్చిపోతే ఇంకోటి వేస్ట్ అయిపోద్ది. అందుకని దేవుడు ముందుగా ఏం చేశాడు, 2 అన్ని అక్కడ 2 అని ఉంటుంది, మనం ఒకటే ఒక 2 చదువుతాం, 4 చొప్పున పెట్టాడు. సేఫ్టీ దేవుడు ముందుగా ఆలోచించుకున్నాడు, అన్ని పెట్టేశాడు, అన్ని షిప్లోకి వచ్చేసాయి, షిప్ ఫ్లోట్ అయిపోయింది. 1 రోజు 2 రోజుల 40 రోజులు తీవ్రమైన వర్షం, ఎండిపోయేటువంటి ఎన్ని సంవత్సరాలు పట్టింది, 1 సంవత్సరం 2 నెలల 10 రోజులు పట్టింది నీళ్ళు ఎండడానికి. అంతకాలం అన్ని నాశనం అయిపోయలేదు, ఆ సృష్టిలో మొత్తం నాశనం అయిపోయింది. మనుషులు ఎంతమంది బతికారు, కేవలము 8 మాత్రమే బతికారు. జీవచరాలలో జీవచరాలన్నీ షిప్లో ఏవైతే ఉన్నాయో, ఓడలో నవ ఓడలో అవి మాత్రమే రక్షణ పొందాయి, చేపలు నాశనం అవ్వలేదు, సముద్ర జలచరాలు నాశనం అవ్వలేదు, వాటిని చంపలేదు దేవుడు, వాటిని నాశనమే చేయలేదు. అందుకే వాటి ఉత్పత్తి నేటికి అనంతంగా మారిపోయింది, మొత్తం సృష్టి నాశనం అయిపోయింది. కానీ సముద్రంలో మాత్రం ఏ ఉత్పత్తిని దేవుడు పాడు చేయలేదు, అవి అలాగే ఉన్నాయి, అవి అలాగే పెరుగుతున్నాయి, నీ తరతరాల తరతరాల ఆస్తులకు అవి ఆహారంగా మారుతూనే ఉన్నాయి. అన్ని తయారు చేసిన దేవుడు, అన్ని ఆలోచిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఏ విషయాలు నువ్వు గమనిస్తున్నావు? 139 Psalm 139:14 139:14 నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసింది. ఎంతమందికి బాగా తెలిసింది ఒకసారి అనండి, నోటితో బాగా తెలిసింది అనండి, బాగా తెలిసింది. వంట చేయడం ఏంటో బాగా తెలిసిందా లేదా? బాగా తెలిసింది. మనుషులు అంచనా వేయడం ఎవరు అలాంటి వాళ్ళు, మనుషులు అంచనా వేయడం, భార్యకి భర్త ఎలాంటి వాడు తెలియదా? భర్తకు తెలియని విషయాలు కూడా భార్య తెలుస్తాయి. ఎలాగా అంచనా వేయడం? నీ గురించి నీకేం తెలుసు చెప్పండి. Do you know about your body? డాక్టర్ కాకుండా ఎవరైనా నీ శరీరం గురించి నువ్వు ఆలోచిస్తే నీకెవ్వరికీ తెలియని కొన్ని విషయాలు నీకే తెలిసిపోయిన ఉంటాయండి, నీకే నీకు అర్థమైపోతుంటాయి కొన్ని కొన్ని విషయాల్లో ఎలా తగ్గించుకోవాలో తెలుసు. జబ్బు వస్తే ఏం చేస్తే ఏమవుద్దో రెమెడీ కూడా మీకే తెలిసిపోద్ది. ఇన్ని ఆలోచించేస్తారు. కానీ భక్తుడు ఒక విషయం కొత్తగా చెప్తున్నాడు, ఏంటంటే ప్రకృతిలో నువ్వు నన్ను తయారు చేసిన విధం చూస్తే నాకేం ఏం కలిగింది అంట? రెండు మాటలు చెప్పండి. ఏంటి నీ గురించి నువ్వు భయపడిన సందర్భం ఏంటి, నీ గురించి నువ్వు ఆశ్చర్యపోయిన సంగతి ఏంటి? రెండు తెలిస్తే నీకు తెలిసినట్టు చెప్పు ఒకటి. ఏం చెప్పండి? ఏంటి భయం? బైబిల్లోకి వెళ్ళకు, నీ బాడీ గురించి, నీ గురించి. ఏంటంటే చనిపోతావన్న విషయం నీకు తెలుసు. ఎప్పుడు? మరి అయితే నీకు ఇంకా పూర్తిగా తెలియదు. ఎప్పుడు చనిపోతావు పూర్తిగా తెలిస్తేనే ఆ రోజే భయపడతావు. లే నీకు పలానా రోజు అంటేనే భయం, లేకపోతే ఇన్ని రోజు భయపడుతూ బతికేస్తావే, చచ్చిపోవాలంటే ఆ రోజు. ఏంటి నీ గురించి నీకు భయపడిన సందర్భం ఏంటి? నీ బాడీ గురించి నీకు భయం ఏంటి? బాగా బలిగింత వస్తే ఏమవుద్ది? స్వస్థత వచ్చినప్పుడు ఆశ్చర్యం, జ్వరం వచ్చినప్పుడు బాధ, వచ్చినప్పుడు బలహీనత. ఇంకా 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 నీ బాడీ గురించి అసలు నువ్వు ఆలోచించేటప్పుడు నీకు భయం కలగాలి, ఆశ్చర్యం కలగాలంట. నీ బాడీ, ఫిజికల్ బాడీ, రక్త మాంసాలు కలిగి నీ శరీరం గురించి నీ గురించి, నీ శరీరం, సొంత శరీరం గురించి చెప్పా. అక్కడ గుడ్డి కొట్టుకునేటప్పుడు ఏమవుతుంది? భయం వచ్చిందా? ఆగిపోద్దేమో భయం వచ్చింది, కానీ ఆగడం అదే అప్పుడు ఆశ్చర్యం. ఇంకా ఇంకా ఇప్పుడు మునుపు రోజుల్లో క్యాన్సర్ వస్తే ఏమై ఉండేది? జస్ట్ 2000 సంవత్సరాలకు ముందు వెళ్తే పరిస్థితి ఏంటి? క్యాన్సర్ వస్తే షార్ట్ డెడ్, ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయి, అదే క్షమించండి, హార్ట్లో బ్లాక్స్ ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు? 2000 కంటే కింద వాల్వ్స్ రీప్లేస్ చేయాల్సి వచ్చినా, బ్లాక్స్ ఉన్నా పరిస్థితి ఏమై ఉండేది? బ్లడ్ క్యాన్సర్ వస్తే ఏమై ఉండేవాళ్ళు? అక్కినే నాగేశ్వరరావు గారు అంట ప్రతి సంవత్సరం అమెరికా వెళ్ళి రక్తం మార్చుకుని వచ్చేవాడంట అని చెప్పుకున్నారు. మనలాంటి వాళ్ళకి వస్తే ఏంటి, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మనం ఏమవుతాం? వస్తే ఏమవుతాం? చచ్చిపోతా, దట్స్ లుకేమియా, బ్లడ్ క్యాన్సర్, చనిపోతారు అనేటువంటి. ఈ రోజు క్యాన్సర్ వస్తే బాగైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు చచ్చిపోతాల్సిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు? అది ఆశ్చర్యం కాదా? ఎంత గుండెకాయ బెంగళూరు నుంచి బొంబాయి వచ్చేసింది, మర్చారు. హైదరాబాద్ లో నుంచి లివర్ పట్టుకెళ్ళి కర్ణాటకలో మార్చేశారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ మూలకి, అక్కడ నుంచి తీసి ఈ మూలకి, పోర్టల్ పోర్టల్ రీప్లేస్మెంట్, నీ హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్, వేను బోను ఏది వదలట్లేదు. అన్ని ఏం చేస్తున్నారు? ఇది మనుషులకు ఆశ్చర్యం కలిగింది. ఇది తయారు చేసిన దేవుని సృష్టిని చూసినప్పుడు ప్రతి వ్యక్తికి నిజంగా నీ బాడీలో ఉన్నంత శక్తి, నీ మెదడు ఎంత చిన్నదో, ఆ మేధస్సు, ఆ తెలివితేటలు, ఆ జ్ఞానము, ఆ ఆలోచించే శక్తి, ఆ గ్రహించే శక్తి, అటు విషయంలో రెస్పాండ్ అయి తిరిగి ప్రతిస్పందించు పరిచర్య, ఇవన్నీ చూసి భక్తులు ఆశ్చర్యపోతారు. అసలు ఏంటి నేను, నా మెయినే, నా బ్రెయిన్ ఏంటి, అసలు నేనేంటి, ఏంటి నా బతుకేంటి, అసలు ఎంత గొప్పగా ఉందా అన్న ఆలోచన. నీ గురించి నేను ఆశ్చర్యపోయి చెప్పను రెండు విషయాలు చెప్పనా? నవ్వకనే చక్కగా వింటారు. ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. పక్కడు చెప్పావా? చెప్పాను. మళ్ళీ 5 నిమిషాల్లో మారిపోతారు. అప్పుడు నీ గురించి నీకేమవుద్ది? ఇదేంటి ఇలా ఎంతనో ఇలా మర్చిపోతాను, నేనేనా ఇలా ఎంతనో మారిపోతాను, అది నేనేనా, అరే ఇలా చెప్తున్నారు ఇలా మారిపోతున్నానే, అమ్మో నేనే. నీ మీద నీకేం కలగాలి? అసహ్యం కలగాలి, ఆశ్చర్యం కాదు, రోహత అసహ్యం పుట్టాలి. అయినా నేను ప్రేమిస్తున్నాడు, దేవుని స్తోత్రం చెప్పు, అయినా నేను మొరలంటున్నాడు. రోగముల చేత, అపరాధముల చేత, పాపముల చేత చచ్చినప్పుడు ఆయన తన కుమారుని పంపాడండి, నీ గురించి జ్ఞాపకం చేసుకున్నాడండి. నీ గురించి దేవుడి యొక్క సృష్టి ఎంత ఆశ్చర్యమైందో ఒకసారి ఆలోచించు. దట్ ఎవ్రీ క్రీచర్, ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ ఫర్ యూ. నీ గురించి ఆయన నేర్పిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు ఆశ్చర్యం కలిగింది. అంతేకాదు అక్కడ కింద నాకు బాగా తెలుసు, అందును బట్టి నేను నీకు ఏమండి, పొద్దున్న లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని మీరు చాలాసార్లు విన్నారు, విన్నారు కదా? మరి ఆ పదం చెప్పండి, కృతజ్ఞత స్తుతులు. దేనికి కృతజ్ఞత, దేనికి స్తుతి? ఉదయం లేచిన వెంటనే మంచం మీద కూర్చుని కానీ పడుకుని కానీ లేచి కానీ కింద కానీ కూర్చుని లేచి దేవా నీకు స్తోత్రం, ఈ రోజు నువ్వు నాకు ఇచ్చావు, ఈ రోజు అంతా నీ చిత్తం చేయటానికి సహాయం చేయి. ఒకవేళ కొంతమంది ఇలా చేయొచ్చు, అది చెప్తున్నా, చెయ్యకపోవచ్చు కూడా, ప్రభువా సహాయం చేయి, నేను వెళ్తున్నాను, మరి ఇప్పటి నుంచి నేను రాత్రి వరకు నిద్రపోయేంత వరకు నీ చిత్తాన్ని వెతకడానికి సహాయం చేయి, నీ నీతిని నెరవేర్చడానికి సహాయం చేయి, ఈ దినం నీ రాజ్యాన్ని వెతకడానికి సహాయం చేయి, లోకంలో ఉండేటువంటి శోధనలు ఏవి నేను పడతాను అవి నన్ను ముట్టుకోకుండా పట్టుకోకుండా నువ్వు నన్ను తప్పించు, నేను నీ యొక్క బిడ్డను కాబట్టి నువ్వు నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు, మరి నా ముందు కొన్ని కష్టాలు ఉన్నాయి, ఇద్దరు నేను ఎదుర్కోవాల్సిన పరీక్షలు ఉన్నాయి, వాటన్నింటిలో కూడా నీ ఆలోచన నీ ఆత్మ నాతో ఉంది, నీ ఆత్మ నడిపించి నేను నీ బిడ్డగా ఉండేటట్లు నాకు సహాయం చేయి, లోక మాలిన్యం నా చుట్టూ ఉంది, నేను లోకంలో ఉంటున్నాను కాబట్టి అదేది నన్ను అంటుకోకుండా నన్ను సిద్ధపరచు, ఆ పరిస్థితుల్లో నేను వెళ్ళినప్పుడు నా వల్ల ఎవరికి అభ్యంతరం లేకుండా నా యొక్క ఉనికి ఇతరులకు అసహ్యకరం కాకుండా నేను నీ బిడ్డగా రుజువు చేసుకోవడానికి సహాయం చేయి, నేను నిన్ను గణపరచడానికి ఏ అవకాశం ఉంది ఈ రోజు నాకు ఇవ్వు ప్రభువా, ఈ రోజు నేను ప్రకటించడానికి నాకు ఒక మార్గం తెరువు నాయన, నేను సాక్షిగా ఉండి నీ ఉనికిలో నేను ఒక సభ్యుడిని సభ్యురాలని చూపించడానికి నాకు కృప ఇవ్వు, నీ కృపను నేను నిర్లక్ష్యం పెట్టకుండా ఈ రోజు ఆనందించడానికి సహాయం చేయి, ఈ రోజు నువ్వు నా కొరకు తయారు చేసావు, ఇది నీది, నీది నాకు ఇచ్చావు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమన్నావు కాబట్టి దీనిలో నేను ఉత్సహించి ఆనందించమన్నావు, ఇవన్నీ చేయటానికి నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా. అంతేకాదు ఈ రోజు నా హృదయంలో ఎక్కడా కూడా నిన్నటి విషయాల గురించి నేను వేదన పడ్డం కానీ రేపటి విషయం గురించి కానీ చింతించకుండా నాకు ఉంచు, ఈ రోజు నేను వెళ్ళేటప్పుడు ఏ పరిస్థితి నా ముందున్నా కూడా నేను వెనకడిగేయకుండా నీ గురించి నేను సాక్ష్యం చెప్పే బిడ్డగా నన్ను ముందుకు నిలబెట్టు, పరిస్థితులు నా మీదకి వస్తాయి, ఉపద్రవాలు నా మీదకు ఉంటాయి, అవమానాలు నాకుంటాయి, ఏ పరిస్థితుల్లోనైనా కీడు నా ముదుంటుంది, కానీ నువ్వు వాక్యం చెప్పావు కదా కీడు నుంచి నన్ను తప్పించమని, కాబట్టి నువ్వు నన్ను తప్పిస్తావని నేను నమ్ముతున్నాను, మహోన్నతం చాటు నేను ఉంటున్నాను కాబట్టి సర్వశక్తి నేడులో ఉంటాను ప్రభువా. అలాగే నాయన మరి దినాహారం నా కొరకు నువ్వు సిద్ధపరుస్తావు, ఆహారం నువ్వు దీవించకపోతే అది నా నోట్లోకి వెళ్ళదు, అది వెళ్ళినా నాకు ఆరోగ్యం కలగదు, అది నువ్వు దీవించాలి, కీడు నుంచి నన్ను తప్పించాలి, నువ్వే నాకు సహాయం చేయి. అలాగే నువ్వు చెప్పావు కదా ప్రభు మా అపరాధాలను మమ్మల్ని క్షమించేలాగుండమని, ఈ రోజు నేను నాకు ఎక్కడ అవకాశం వచ్చినా క్షమించడం ద్వారా నేను నిన్ను చూపించాలి, నాకు సహాయం చేయి. ఏ రకమైన క్షమాపణ జీవితంలో ఉన్నప్పటికీ నేను క్షమించకపోతే నువ్వు నన్ను క్షమించమని నాకు తెలుసు కాబట్టి నేను ప్రతి నిమిషం నేను ప్రేమతో ఉండడానికే సహాయం చేయి. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మొదటి కొరింథీలో నువ్వు ప్రేమ ఎలా ఉండాలో నాకు చూపించావు, నువ్వు నన్ను ప్రేమించినావు, నేను ఎంత దౌర్భాగ్యమైనా నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నీ ప్రేమకు తగిన రీతిగా ఎక్కడా కూడా నేను ఉండకుండా ఇదే పద్ధతిలో నేను ముందుకెళ్తానికి నాకు సహాయం చేయి. నేను ఇంకా ఆమెను చెప్పలా, నాకు ఆపబుద్ధి ఇదు, ప్రార్థన ఆపబుద్ధి ఇదు. ఎవరితో మాట్లాడాను, నీకేమనిపించింది, ప్రభువా కుక్కరకు తోహం లేదు, పని అమ్మాయి రాలేదు, ఏది ప్రభువా, రైతు బజార్కి వెళ్ళాలి, నీళ్ళు ఎన్ని గంటలకు వస్తే తెలియదు, పని అమ్మాయి వస్తుందో రాదో తెలియదు ప్రభువా, అసలే కరెంటు ఉండదు అన్నాడు, మిక్సీ సరిగ్గా తిరగట్లేదు ప్రభువా, ప్రభువా మరి ఆడికి పెద్దోడికి ఇడ్లీ వేస్తున్నాడు, ఆడికి నచ్చదు ప్రభువా, మరి ఈ దోశల సంగతి చూడు ప్రభువా, ప్రభువా మరి సీఎంఆర్ ఓడి వాళ్ళు రమ్మన్నాడు ప్రభువా, మార్చుకోవడానికి చేరా, మధ్యాహ్నం 12 గంటలకల్లా వెళ్ళడానికి నాకు సహాయం చేయవు ప్రభువా, ప్రభువా మరి ఎదురు చూడు ప్రభువా, నువ్వు స్తుతిస్తున్నావా ఏడుతున్నావా, మొదటి ప్రార్థనకి రెండో ప్రార్థనకి ఎంత తేడా ఉంది, అంటే ఇది నాకు అలవాటైన ప్రార్థనలేండి, మాటలు మారుతా ఉంటాయి, పరిస్థితులు వాక్యం బట్టి మార్చుకుంటూ ఉంటాను, నీకేమర్థమైంది మరి, కొంతమందికి ఆశ అన్ని ఎలా ప్రార్థన చేస్తాడో చూద్దామని, ఇలాగే ఉంటుంది ప్రార్థన అంటే, నీకు వాక్యం ఏం చెప్పిందో నువ్వేం తెలుసుకున్నావో దానితో నీ నడవడికకు నువ్వు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి, దానిలో శక్తిని పొందుకుని ఆ ప్రార్థన చేస్తే నువ్వు తృప్తి పొందాలి, ఆ కృతజ్ఞత స్థుతులతో నువ్వు తృప్తి పొందితే దేవునితో నడవాలి, ఆ హృదయంలో ఆ పీస్ ఆ ప్లెషర్ పొద్దున్న లేచిన వెంటనే ఈ రోజు నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా నీ కోసం బతకడానికి, నిన్న రాత్రి నువ్వు పిలుచుంటే నేను ఏ పాట ఉండు ప్రభువా, నరులారా రండి అన్నావు అనుకో, రెప్పపోవడం వెళ్ళిపోతామంట, చచ్చిపోయాడు ఇప్పుడు రెప్పేసే రెప్పేయగానే అయిపోయింది అంటాం కదా, కొన్ని తిప్పేడండి అంటారు అంతే, అంటే రెప్ప పడిపోయింది, ఆ రెప్ప పాటలో నన్ను వెళ్ళకుండా నువ్వు ఈ రోజు ఇచ్చావంటే ఈ రోజు నేను కృతజ్ఞతలు చెల్లించుకుని ఎలా ఉంటాను ప్రభువా, ఈ రోజు నేను గణపరచుకున్న ప్రజలు ఎదురు నీ నామాన్ని వైపరచుకుని ఎలా బతుకుతాను ఆయన, ఈ రోజు నాకు నువ్వు ఇచ్చావు, సో ఐ షుడ్ బి యువర్ సన్, నీ కుమారుడిని నీ కుమార్తెగా నేను బతకాలి, ఇది నా ఆశ, నీ ప్రార్థన ప్రతి దినము దేవుడు నీకు ఎలా ఇచ్చాడో ఒకసారి చూసుకోరు, పొద్దున్న లేంగానే ఈ దొంగమల్ని కాకి ఈ కుక్క ఈడు అది తెల్లారంగానే మొఖం మూడైపోతే 3 నుంచి 4 నుంచి 5 ఐదు ఇంకేం చేస్తామండి తెల్లారంగా, అమ్మ నాయన ఒరే మమ్మీ 3 బాగా జాగ్రత్తరా ఇంకా అంతే, నువ్వు కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలిగదు, నిన్నట ఆవిడేనా ఈ ఆవిడ, నిన్నడు ఆయనేనా ఈ ఆయన, how your mood can change. ఎలా మారిపోతావు? ఎవరిస్తున్నారా? ఎలా మారిపోతారు మీరు? నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్నాడు. నిన్ను తయారు చేసినప్పుడు ఒకేలాగా తయారు చేశాడు. నీకెక్కడి నుంచి వచ్చింది మాయరోగం? నిమిషానికి ఒకలాగా, రోజుకు ఒకలాగా, పూటకు ఒకలాగా ఎలా మారిపోతావు నువ్వు? నీ అంతరేంద్రియాలను ఒకేలాగా పెట్టాడు. నీ బాడీలో పార్ట్స్ అన్ని ఒకేలాగా డిజైన్ చేసి నిన్న ఈ రోజు కదిలిపోకుండా, ఎముక కదిలిపోకుండా కాచాడు. నీ కాలికి ఎత్తి పట్టుకుని దేవదూతలు పరిచయం పెట్టాడు. బుద్ధి మారిపోయింది, తేడా ఎందుకు వచ్చింది? అయినా నీతో మాట్లాడటం మానలేదు. దేవుని స్తోత్రం చెప్పు. ఏంటి ఆయన ప్రేమ? నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అసలు ఏ అర్హత లేని నీకు ఆయన చేసిన గొప్ప త్యాగపు కార్యం ఏంటి చూడు ఒకసారి. 139:14 చూసాం, రైట్? ఇప్పుడు చెప్పండి, నీ కార్యములు మళ్ళీ చదవండి. పదం తేడా చదివారు, అన్ని చెప్పాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యాలు కావు, ఆశ్చర్యకరాలు. అన్ని ఆశ్చర్యకరమే. అమ్మా నేనేమి చదువుకోలేదు అనుకున్నాడు. ఎవరు ఉన్నారు ఇక్కడ చేయత్తండి? జయమ్మా, వెరీ గుడ్. సిస్టర్ విజయ, రైట్, వెరీ గుడ్. ఏం చదువుకోలేను మీరు నిజంగా దాని ఒకసారి ఉండండి. మీ ఇంట్లో మిక్సీ ఉందా? ఆన్ చేస్తారా? పక్కింటి వాళ్ళు వస్తారా? మీరే మిక్సీ పెట్ట, గ్రైండర్, వాషింగ్ మిషన్, ఐరన్ బాక్స్, స్విచ్ వేసి కరెంటు, ఏంటి ఇంజనీర్లు చేయాల్సిన పని మీరు చేస్తున్నారా? ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఆన్ చేయాలంటే ఏముండాలి తెలుసా? దాని మీద బై ప్రొఫెషన్ అని రాసి ఉంటారు. దాని మీద ఇచ్చింది అనలైజ్ సెంట్రల్, నీకేం తెలియకపోద్ది, ముట్టుకోవద్దు అని ఉంటుంది. ముట్టుకుంటే ప్రమాదం అని ఉంటుంది. తెల్లారి లెగిస్తే కరెంటు వస్తుంది, మీరు ఆడేసుకుంటున్నారు. మీకు ఈ జ్ఞానం ఆడిచ్చాడండి. మోటార్ పెద్ద పెద్ద మోటార్లు వేసేసి నీళ్లు పట్టేస్తున్నారు ట్యాంకర్లో. అయిపోయి ఏంటి జ్ఞానం అసలు మీకు? చదువుకున్నారా? లేదే. ఇవన్నీ ఆశ్చర్యకరాలండి. మట్టి పిసుక్కుని ఎక్కడో మారుమూలు ఉండాల్సింది. నిన్ను పట్నంలో తీసుకొచ్చి పెట్టాడు చూడు, ఇది ఆశ్చర్యకరం. ఏమీ తెలియని నీకు, ఒక ఎర్రి బాబులు దరివైన నీకు, ఒక జ్ఞానవంతుడు ఒక భర్తను తీసుకొచ్చి ఇది సంసారం కుటుంబం అన్నాడే, అందుకు ఇది ఆశ్చర్యకరం. ఈరోజు ఏ స్థితి స్థాయికి అర్హత లేని మనకి ఎంత అర్హత ఇచ్చాడో చూడండి. ఎక్కడైనా మీరు పల్లెటూరు వెళ్ళి మీ కట్టు తీరు, మీ బట్టలు, మీ భద్రతను చూపించి, మీ పిల్లలకి వేసి, మీ బట్టలు, మీవన్నీ చేసి ఒక్క రెండు రోజులు సెలవుల్లో గడిపిస్తే అవతల వాళ్ళు అందరూ ఏమనుకుంటారు తెలుసా? అమ్మో ఇది నేనటి వరకు మొన్నటి వరకు ఎక్కడ ఉండేది, పట్నంకి వెళ్ళి వచ్చినట్టు దాని రూపు మారిపోయింది, పిల్లలకి అలవాట్లు మారిపోయింది, అవి ఏంటో హగ్గీస్ అంట. ఇంతో మునుపు మనం అది అలాగా పాక్కుని దేక్కుంటుంటే అలాగ ఉండేవారు. ఒక హగ్గీస్ అంట పిల్లలకి. ఏటు మారిపోయిందమ్మా లోకం, ఏం చెప్పుకుంటారు పల్లెటూరు? నిన్ను చూసి ఆశ్చర్యపోరు. వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళ ఆశ్చర్యం వెనక దేవుడు ఉన్నాడు. ఎలాంటి బతుకు దీంది, ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయింది, ఎక్కడ పెట్టాడు దేవుడు, ఏమిటి ఆ స్థితి, అసలు దీని జీవితంలో ఎలా ఉంటుంది, ఎలా ఉంటాడు వీడు అనుకున్నాం. ఇప్పుడు చూడాడికి ఏంటి అసలు, ఏమున్నా లేకపోయి మనిషి ఎలా తయారాడో చూడు. బూటు సూటు, ఆహా పెళ్ళికి ఎవరికేమి లేకపోయి పెళ్లికి సూటు తక్కువ సూట్ వేస్తే అటు అందరూ అనుకో, పల్లెటూరు వాళ్ళు అందరూ అలాగే అనుకుంటారు, అయ్యి బాబే ఇది మావిడే. ఆశ్చర్యకరాలు, అన్ని ఆశ్చర్యకరాలు. గొడ్డబొక్క పట్టుకెళ్ళి టైలర్ చుట్టూ 3 సార్లు తిరిగేవాళ్ళం. ఇప్పుడు షాప్కి వెళ్ళి 1000 రూపాయలు తక్కువ లేకుండా తీట్లేదు సత్తం. అది బ్రాండా కాదా? ఆశ్చర్యకరాలు. నీ స్థాయి స్థితి స్తోమత లేకపోయినా నీ బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు చూడు. అందరు బట్టి స్తుతించు, అందరు బట్టి మహింపరచు, అందరు బట్టి ఘనపరచు. ఏ బిడ్డ కృతజ్ఞత చెల్లించకుండా నీ హృదయం ఎలా ఉండగలదు? ఏ స్థాయిలో, ఏ స్థితిలో అవన్నీ వదిలేసి, అవన్నీ పట్టించుకోకుండా పనికి మాలిన లోక సంబంధమైన విషయాల కొరకు ఎవరో ఏదో మాట అంటే అక్కడ క్షమించి ప్రేమించి సమాధాన పడి దేవుని కొరకు హృదయాన్ని చూపించాల్సిన బతుకు 3-4 మారిపోయినాయి అంటే ఏమనాలి? నీ బతుకును చూసి మరి ఆశ్చర్యపోవద్దు? ఆశ్చర్యపోవద్దా? నీ గురించి నువ్వు చెప్పుకో, నా ప్రాణమా నేను కృంగిపోను, నన్ను చూసి నువ్వు ఆశ్చర్యపడకండి. సినిమాలు తీశారంటే డైరెక్టర్ ఊరికే తేలే, లోపల అంతరాత్మ ఒకటి వచ్చి అద్దంలో మాట్లాడుతుంటే పక్కన కూడా ఉంటాడు. ఎలా లిగిస్తే మాట్లాడుకుంటే నీ అంతరాత్మ నిన్ను ఎడద్దాం దరిద్ర గుట్రల్లా. ఏం నీ బతుకు, ఏం నువ్వు వింటున్నది, ఏం నువ్వు చేస్తున్నది, నీ ఆలోచన ఏంటి, నీ దేవుణ్ణి నువ్వు ఎలా దుఃఖపడుతున్నావు నీ శరీరంతో, ఎన్ని తిట్లు వింటావో నీ లోపల నీ అంతరాత్మ మాటలు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనస్సాక్షి గద్దిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇట్స్ నాట్ అంతరాత్మ, మనస్సాక్షి. నువ్వు వినేది, నువ్వు చదివేది, నువ్వు చేసేది నీ నీ శరీరం ద్వారా ప్రదర్శించేది ఒకటేనా? ప్రకృతి దేవుని మహింపరుస్తుంది. మార్పు లేదు, మార్చుకోదు. నష్టం కలిగినా ఇరిగిపోయినా తిరిగి చిగురుస్తుంది, ఫలిస్తుంది. ఎంత ఎండైనా అలాగే ఉంటుంది, దాని ఫలాలు దాని టైంలో తెచ్చి పెడుతుంది. ఎవడు ఏమనుకున్నా, ఎవడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవడు దాని దగ్గరికి వచ్చినా, అన్కండిషనల్ లవ్, అదే ప్రేమ ప్రతి 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 ప్రకృతి సృష్టి చూపిస్తుంది. ఈరోజు ఈరోజు మానవుడు ప్రకృతిని తిరుగుబాటు చేసిన, మనుషుల మధ్య దేవుని సంబంధాన్ని కోల్పోయినా, దేవుడిని మహింపరచకపోయినా, ఈరోజు నీతో అంటున్నాడు, ఇప్పటికైనా నువ్వు ప్రకృతిని చూసి దేవుని స్వరాన్ని గుర్తించు, దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు కృతజ్ఞతలు చెల్లించు. దేవుని కొరకు బ్రతికేటప్పుడు నీకు ఒక అవకాశం ఉంది దేవుణ్ణి మహింపరచడానికి. ప్రకృతిని ఈ ఒక్కరోజు దేవుని కొరకు నువ్వు ఒక సాక్షిగా బ్రతికితే ఎంత మహిమ, ఎంత మహిమ. ఒక సహోదరుడు నాతో చెప్పాడు, అప్పటికి నేను ప్రభుని నమ్ముకోలేదు, నీ జీవితం రేపు లాస్ట్ రోజు అయితే ఎలా బతుకుతావు అని అడిగాడండి. ఆ రోజు నా పేమెంట్ ఎంతో తెలుసా? నేను తీసుకునే పేమెంట్ 80 లక్షల రూపాయల పేమెంట్ తీసుకున్నాను. అక్కడ నుంచి తీసుకుని మేము మాట్లాడుకుంటున్నప్పుడు నా బండి ఎక్కేటప్పుడు నా బ్రదర్ అని అన్నాడు, ఈజ్ ఎ క్రిస్టియన్, ఒకవేళ రేపే కనుక నీ లాస్ట్ డే అయితే ఎలా బతుకుతావు, డబ్బులు నీ చేతిలో ఉన్నాయి కదా అన్నాడు. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 80 లక్షల రూపాయలు నీ చేతిలో ఉన్నాయి, 80 లక్షలు అనుకోండి, రేపే లాస్ట్ రోజు ఏం చేస్తారు? ఈరోజు సాయంత్రం 7 అయింది, రేపు లాస్ట్ రోజు ఎలా బతుకుతారు? అప్పులు ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి, ముందు చెప్పండి, తీర్చుకొని పోతారు. 2 వందలు నీతిమంతుడు ఒక్క రూపాయిని కూడా అప్పుగా అచ్చి ఉండడు. దే షుడ్ సెటిల్ ఇట్ డౌన్. రేపు అనేది ఉందో లేదో నీకు తెలియదు, కాబట్టి నువ్వు సెటిల్ చేసేయాలి. అప్పులు తీర్చేస్తారు, ఇంకా 50 లక్షలు ఉండిపోయినాయి, ఏం చేద్దాం? బ్యాంకులో వేసి పెట్టుబడి పెడతారండి, ఇచ్చేస్తారా, ఫ్రీగా పనిచేస్తారా, పనిచేస్తారా? మీ మంచి ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. మీ యవనస్తులు మీరు చెప్పండి, ముసలి చెప్పండి, పెద్దలు చెప్పండి, 40 దాటినోళ్ళు చెప్పండి, మీ ఆలోచన బాగుంటుంది. పిల్లలు అందరికీ ఇచ్చేస్తారు, వెరీ గుడ్. దానం ధర్మం చేసేస్తాడు. ఇంకా ఇప్పుడు 40 నుంచి 30 నుంచి 40 చెప్పండి, మంచి కొరకు ఆ రాత్రిలో వాడిస్తాం. ఇంకా ఏ రాదు, పోతాం తెల్లరి, మంచి పని చేసేటువంటి పేరేనా మిగిలిపోద్ది లాస్ట్కి. వెరీ గుడ్, మంచి ఆలోచన సిస్టర్. 30 బిల్లు చెప్పండి, అనుభవించాలి అని ఏం ఉండదు కాబట్టి అది తీర్చేసుకున్నాం. ఆ రాత్రి వెరీ మంచి నచ్చావు రాత్రి తల్లి, నువ్వు నీ పిల్లలకు రాసేస్తావు, రైట్. నేను నన్ను అడిగినప్పుడు అతను చాలా కుతూహలమైన ప్రశ్న వేస్తే బీచ్లోకి వెళ్ళి కూర్చున్నావు. నాకు మైండ్ అంతా ఆలోచనే, రేపు ఇలా చచ్చిపోతానంటున్నాడు వీడు, 80 లేదా 80 వేల రూపాయలు నా పైన ఉన్నాయి, ఏం చేయను నేను, ఇప్పుడు ఏం చేస్తే అవుతుంది. చాలాసేపు ఆలోచించాను, అతనికి తెలుసు నా మైండ్లో పురుగు దూరిపోయి కొలిసేస్తుందని. ఇంకేంటి ఆయన ఆలోచించు, ఆ డ్రింక్ తీసుకొచ్చి తాగినన్నా ఆలోచించడం మానే అన్నాడు. ఏంటి ఆలోచించడం మానే, చెప్పినప్పుడు చెప్పేసి వెళ్ళిపోతున్నావు, ఉండు నేను సమాధానం చెప్తాను నీతో అన్నాను. అన్నాక నేను అన్నాను, ఈ డబ్బులు నా జోబులోనే పెట్టుకుంటాను, నేను ఎవరికి ఇవ్వనన్నాను. అదే నువ్వు రేపు తెల్లారి చచ్చిపోతాను, బతికితే అన్నాను, బతికితే. ఇఫ్ ఐ లివ్, నువ్వు చెప్తున్నావు లాస్ట్ డేట్ అని, ఇఫ్ గాడ్ పర్మిట్ మీ టు గివ్ వన్ డే, ఆ రోజు నువ్వు కూడా దొరికి నాకు ఈయన ఉడుకుతిస్తాడా, నన్ను ఇచ్చావు కదా గట్టు గట్టే ఒట్టు ఒట్టే, కుదరదు అంటాడు. బతికే స్కోప్ ఉందని ఎందుకు అనుకో, అంటే నువ్వు చచ్చిపోతావు నేను చెప్తున్నాను కదా, నువ్వెవరు చెప్పడానికి. మై గాడ్ షుడ్ డిసైడ్ వాట్ ఈస్ మై ఎండ్. నేను రేపు ఉందని ఆశతోనే బతుకుతున్నాను, నాకు అది రేపు లేదు అనుకున్న రోజు నేను ఏం చేస్తానంటే రేపు ఉంటుందనే బతుకుతాను. నేను చనిపోను, టుమారో నాకుంది, నేను బతుకుతాను. లేచి నా ముందు నుంచి, నీకు దన్నవరా బాబు, ఈ ప్రశ్న వేసినోడు ఎవరో సుఖంగా లేడు, ఫస్ట్ కొత్త ఆన్సర్ విన్నాను నీ దగ్గర, రేపు బతుకుతాను అన్న ఒక్కడే నువ్వే, నువ్వు బతుకుతావురా, చచ్చిపోయేటోడు కూడా నువ్వు బతికేస్తావురా అన్నాడు. మెనీ సిచ్యువేషన్స్ కేమ్ టు మీ, చనిపోతే ఆఖరి రోజు రేపే అనే సందర్భాలు నా జీవితంలో చాలా వచ్చాయి. ఈ అయిపోయింది, ద ఎండ్, సమాప్తమైనదనే స్వరం వినపడింది చాలా సార్లు. బట్ స్టిల్ నా దేవుని యందున్న ఆశ, ఆ నిరీక్షణ నన్ను ఈరోజు మీ ముందు నిల్చోబెట్టింది. ద సేమ్ హోప్ నీకు కూడా ఉంది, నీకు కూడా ఉంది. నీ లైఫ్ అయిపోయిందని మనుషులు అంటున్నారు, దర్ ఇస్ ద డే అహెడ్. ఆమెన్. ఒక రోజు ఉంది. నీ జీవితంలో నువ్వేం చేసావని అడుగుతున్నా, చేయటానికి ఇంకో రోజు ఉంది. దేవుడు ఏం పోతున్నాడు, ఏం జరిగిందని అడుగుతున్నాడు, ఏం జరగదో రేపు చూపిస్తాను నేను నా జీవితంలో. ఒక రోజు ఉంది, ఆ రోజు నాది. ద టుమారో ఇస్ మైన్. ఈ రోజు నాది కాకపోవచ్చు, ఈ రోజు నేను అనుభవించలేకపోవచ్చు, ఈ రోజు నేను ఆఖరి రోజు బతుకుతాను, కానీ రేపటి దినం లేదని నేనేమి ఊహించను. ఉంది, ఈ రోజు నేను చేసిన తప్పులు సరి చేసుకోవడానికి చెప్పండి. దేర్ ఈస్ ద డే టుమారో. రేపు ఒక రోజు వచ్చింది, ఈ రోజు నేను చేసిన తప్పులు నాకు తెలుస్తాయి, ఎవరికి తెలియదు. ఈ రోజు నేను చేసిన పొరపాట్లు నాకు తెలుసు, ఎవరికి తెలియదు. ఈ రోజు చేసిన పాపం నాకు తెలుసు, మీకు ఎవరికి తెలియదు. కానీ సరి చేసుకునే రోజు రేపు ఒకటి ఉంది. టుమారో ఈజ్ మై బెస్ట్ డే. ఆమేన్. చెప్పండి ఒకసారి, రేపు నా మంచి రోజు, నా క్రియలు సరిదిద్దుకునే రోజు, నా దేవునికి సాక్షిగా బతికే రోజు, నా ప్రభుకి జీవము చూపించే రోజు, ఎవ్వడి చేత చేయి పెట్టించుకోకుండా బతికే రోజు రేపే. ఈరోజు చేసిన తప్పులు నీకెక్కడికే తెలుసు, నీకొక్కడికే తెలుసు. కానీ రేపు అనే దినం ఉంది, ఆశతో సరిదిద్దుకుని ప్రభు కొరకు సాక్షిగా బతికి దేవుని స్వరము నాకు వినపడింది కాబట్టి నేను ఇలా మారాను. ఒక ముండోడు బండోడు ఎందుకు పనికిరాదని మనుషుల చేత తృణీకరించబడిన వ్యక్తి దేవునికి ఉపయోగపడగలిగినప్పుడు నువ్వెందుకు ఉపయోగపడవు? నువ్వు ఉపయోగపడతావు. నీ స్థానంలో దేవుడికి ఉపయోగ కావాల్సిన మనిషి కావాలి, అందుకే నిన్ను సృష్టించాడు, అందుకే నిన్ను తనలో చూస్తున్నాడు. ఈరోజు తన రక్షణ నీకు ఇచ్చిన ఉద్దేశం నీ కొరకు నీ ప్రదేశంలో ఆయనను నీ ద్వారా చూపించాలని. ఆమేన్. ప్రార్థన చేయి. ప్రభుని అడుగు, నిన్ను నేను విని నీ కొరకు సాక్షిగా